ವಂದೇ ಗುರುಪದದ್ವಂದ್ವಂ ಅವಾಂಗ್ಮಾನಸಗೋಚರಂ ರಕ್ತಶುಕ್ಲಪ್ರಭಾಮಿಶ್ರಮತರ್ಕ್ಯಂ ತ್ರೈಪುರಂ ಮಹಃ ನಾರಾಯಣಂ ನಮಸ್ಕೃತ್ಯ ನರಂಚೈವ ನರೋತ್ತಮಂ ದೇವೀಂ ಸರಸ್ವತೀಂ ವ್ಯಾಸಂ ತತೋ ಜಯಮುದೀರಯೇತ್. ಓಂ ನಮಃ ಶಿವಾಯ, ಓಂ ನಮೋ ನಾರಾಯಣಾಯ. ಓಂ ನಮಃ ಶಿವಾಯ, ಓಂ ನಮೋ ನಾರಾಯಣಾಯ. ಓಂ ನಮಃ ಶಿವಾಯ, ಓಂ ನಮೋ ನಾರಾಯಣಾಯ. ఎంతో తపస్సు చేసి శక్తులు సాధించిన మహర్షులు, మహానుభావులైన ఋషులు తమ తపశ్శక్తితో లోకాన్ని ఎలా ఉద్ధరించారో చెప్పుకున్నాం. వాళ్లల్లో ఉన్న లోపాలని విడిచిపెట్టాలి, వాళ్లల్లో ఉన్న శక్తులను సాధించాలి. అందుకే నిన్న మీకు దుర్వాసుడి చరిత్ర చెప్పాను. మణిద్వీపానికి ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళగలిగే శక్తి ఉన్నవాడు, త్రిలోకాలు తిరిగిన మహాత్ముడు, వేల సంవత్సరాలు కఠోర తపస్సు చేసిన వాడు అయినా క్షణికోద్రేకంతో ఎప్పటికప్పుడు దుర్వాసుడు ప్రమాదం తెచ్చుకొని తపశ్శక్తిని కోల్పోయాడు అనే విషయం నిన్న మీ అందరికీ సుస్పష్టంగా అర్థమయ్యింది. అందులో నిన్న మీకు తుమ్ము నుండి చెప్పించిన కథ చెప్పాను. ఆ మహాత్ముడు ఎంతో కష్టపడి సాధించినటువంటి శక్తులు శాపాలని పెట్టడం వల్ల ఎలా దెబ్బతిన్నాడో చెప్పాము. ధర్మరాజు గారిని పరీక్షించడానికి అడవికి వెళ్ళిన కథ చెప్పాను. ఇంకా ఇదే కాదు, అంబరీషుణ్ణి ధిక్కరించి సంవత్సర కాలం పాటు వైకుంఠం వరకు సమస్త లోకాలు తిరిగి తిండి తెప్పలేక అల్లాడిపోయాడు ఆయన. ఆయనే మనకు ఒక సూచన చేశాడు, నాకు తపశ్శక్తి ఉన్నది, మొండితనం ఉన్నది, దేన్నైనా సాధించేటటువంటి పట్టుదల ఉన్నది, కానీ ఒకే ఒక్క భయంకరమైన లోపం ఉన్నది, అదే క్షణికోద్రేకం. ఈ క్రుద్ధత్వం వల్ల, క్రోధత్వం వల్ల నేను ఎప్పటికప్పుడు భ్రష్టుండి అవుతున్నాను. అయినా భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల శక్తి సంపాదిస్తున్నాను, కానీ మీరు అలా సంపాదించలేరు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకోండి అన్నాడు ఆయన. క్రుద్ధో హన్యాత్తు గురువునపి, కోపం వచ్చిన వాడు వెనుక ముందు చూడకుండా గురువులను కూడా చంపేస్తాట. గురువున్ అపి హన్యాత్ అన్నం ద్వారా గురువులను కూడా చంపుతాడు అంటే ఇంకా మిగతా వాళ్ళని చంపడంలో ఆశ్చర్యం ఉంది. సాధారణంగా గురువు జోలికి ఎంత మూర్ఖుడైనా రాడు. గురువులు అంటే కేవలం ఉపదేశం చేసిన వాళ్ళు, పాఠం చెప్పిన వాళ్లే కాక గొప్పవాళ్ళు అని అర్థం. తల్లిదండ్రులను కూడా గురువులనే అంటారు. మహాత్ములను కూడా చంపడానికి కోపం కలిగినటువంటి వాడు సంసిద్ధుడవుతున్నాడు అంటే ఇంక ఇంట్లోనే భార్యనో లేకపోతే చిన్నపిల్లలనో బయట ఉన్న వాళ్ళనో చంపడంలో ఆశ్చర్యం లేదు. అందుకని అన్నిటికంటే ప్రమాదం క్రోధం. క్రోధమ తపముంజరచును, క్రోధమ అణిమాదులైన గుణముల బాపున్, క్రోధమ సకలంబునకు బాధియగున్, క్రోధిగా తపస్వికి చన్నే. క్రోధం తపస్సుని పాడు చేస్తుంది. క్రోధం వల్ల అష్టసిద్ధులు సంపాదించిన వాడు కూడా ఆ సిద్ధులను కోల్పోయి బుద్ధి లేక రాద్ధాంతం పాలవుతాడు. క్రోధం సర్వనాశనానికి మూల కారణం. అందుకే తపస్సు చేసే జ్ఞానులు, మేం బాగుపడాలి అని కోరుకున్న వాళ్ళు కోపం పొందరు. హాయిగా నవ్వుతూ మాట్లాడచ్చు కదండి, ఎందుకో తెలియదు కొంతమంది జాతకమో వాళ్ళ పుట్టుకోలో లోపమో సాధనలో లోపమో మరి ఏ జన్మ పాపమో తెలియదు కానీ కిలికి మరీ చివాట్లు తింటారు. ఇలాంటి కుర్రవాడు ఎదురుగుండా కనపడితే, నాయన నువ్వు ఆరోగ్యంగా ఉండనకుండా ఏంటా మొహలా పెట్టు కూర్చున్నావు అన్నావా, మళ్ళీ మర్నాడు చెప్పుచ్చు కొడతాడు అవునా. అలాగే ఎవరైనా కర్మగాలి యజ్ఞోపేతం విడిచిపెట్టేశారనుకోండి, యజ్ఞోపేతం ఒక ఆయనకి కర్మగాలి కిందకి జారిపోయింది, అయ్యా కొత్త యజ్ఞోపేతం వేసుకోండి దానివల్ల లాభాలని చెప్పక యజ్ఞోపేతం తీసేసావు నువ్వు నరకానికి పోతావు అన్నావా, వాడు వీడిని నరకం దాకా పక్కన పెట్టి బరకం పెట్టిపోతాడు, చింత మరిగితో పోతాడు. అందుకని జ్ఞానులు ఏం చెప్పారంటే తెలివితేటలతో ఇతరులను సరైన మార్గంలో పెట్టాలి. పూర్వం అడవిలో ఉల్కాముఖుడు అని పేరు కలిగిన ఒక ఋషి ఉండేవాడు. ఈయన అగస్త్యునికి శిష్యుడు. ఈయన పేరు ఉల్కాముఖుడు, అగస్త్య శిష్యుడు. ఈ ఉల్కాముఖుడు అని పేరు కలిగినటువంటి వాడు చాలామంది ఉన్నారండి. ఉల్కాముఖుడు అని పేరు కలిగినటువంటి వాడు మనకి సత్యనారాయణ వ్రతంలో కూడా తగులుతాడు ఒక ఆయన. కాబట్టి చాలామంది మహానుభావుల కథలు ఉన్నాయి, అందులో ఈయన కూడా ఒక ఉల్కాముఖుడు. ఈయనకి చాలా తెలివి కలిగిన వాడని పేరు. ఎటువంటి గడ్డు సమస్యనైనా చిక్కు సమస్యనైనా టక్కున విప్పి చెప్పేవాట. ఆయన మాట్లాడితే ఎప్పుడు ఏ తగదా వచ్చేది కాదు, ఆయన మాట్లాడితే ఆహ్లాదంగా ఉంటుందిట. ప్రియవాక్య ప్రధానేన సర్వే తుష్యంతి జంతవః తస్మాత్ తథైవ కర్తవ్యం వచనే కా దరిద్రత. ప్రియవాక్య ప్రధానేన ప్రేమగా మాట్లాడడం వల్ల, మంచి మాటలు మాట్లాడడం వల్ల సర్వే జంతవః తుష్యంతి, ప్రాణులందరూ సంతోషిస్తారు. ప్రేమగా మాట్లాడామనుకోండి, ఆ మాటల వల్ల లాభం ఏమిటనమాట, అందరూ సంతోషిస్తారు. ఇంటికి రాగానే బాగున్నావా అని అడగాలి. నీ మొహం తగలయ్యా అన్నామంటే వీడి మొహం వాడు తగలేస్తాడు. ఎవరితో అయినా సరే ప్రేమగా మాట్లాడండి, అప్పుడు లాభం ఏమిటి, వాళ్ళు మనకు వశం అవుతారు. ఆఖరికి కుక్కని కూడా ప్రేమగా టామీ అంటే వచ్చి ముక్కు నాకట్లా, ఏమీ అంటుందా లేదా. అమెరికాలో చాలా చోట్ల మొగుడికి ముద్దు పెట్టట్లా కుక్కలకే పెడుతున్నారు. చివరికి కుక్కలు కూడా దగ్గరికి వస్తున్నాయంటే ప్రేమగా మాట్లాడడం వల్ల. అదే విసుక్కోండి, అది బౌ అంటుంది. కుక్క మురిగింది కదా అని మళ్ళీ మనం మొరగలేం కదా. ప్రతి ప్రాణిని ఆకట్టుకునే ఒకే ఒక్క శక్తి మన వాక్కులో ఉన్నది. కాబట్టి మాట్లాడడం బాగా నేర్చుకోవాలి. అందులో ముసలాళ్ళు అవుతున్నటువంటి దంపతులు, కొడుకులున్న వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండండి. రేపు మీరు కోడల దగ్గర బతకాలి. నువ్వు మంచం మీద పడితే నీ కొడుకు నీకు చెయ్యడు. నీ కొడుకు చేత రెచ్చగొట్టించి కోడల్ని తిట్టించావా, కోడలికి బాధ కలిగించావా, మెడలోంచి ఇంట్లోంచి బయటికి గంటుతుంది, మెడల పట్టుకు గంటుతుంది, తిండి లేక చస్తావు, నోట్లో తులసి తీర్థం పోసేది ఉండదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండవలసింది ఏంటంటే, వార్ధక్యంలో రేపు కొడుకు కాదు నిన్ను చూసేది, నీ కోడలే చూడాలి గనక. రోజు కోడల్ని అహనా కోడలంట, ఓహనా కోడలంట, నా కోడలంటే మేడలంట అని పాడావంటే ఆ కోడల్ని కూతురు కంటే ప్రేమగా చూసి నువ్వు బంగారు తల్లివమ్మా, నీ వల్ల కదా ఈ సృష్టి నడుస్తోందంటే ఆవిడ ఆనందపడిపోయి మొగుడి కంటే ముందు ఈయనకి కాఫీ ఇస్తుంది అత్తగారికి మామగారికి. వెళ్ళగానే నా కొడుకు నిన్ను బుట్టలో వేసుకున్నాడు అని మొదలెట్టావా, రేపొద్దు నువ్వు చచ్చాక బుట్టలో కూడా పెట్టరు. కాబట్టి ఎప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండరా అని చెబుతున్నాను. అదే ఇప్పుడు మేము ఎక్కడికైనా వెడుతున్నామంటే, విదేశాలకు వెళ్ళి కూడా నెగ్గుకొస్తున్నామంటే వాళ్ళతో ప్రేమగా మాట్లాడడం వల్ల. ఏ జగదీష్ గారి ఇంటికో వెళ్ళి, లేకపోతే ఏ కృష్ణపద్మ ఇంటికో వెళ్ళి, ఇంకో రమేష్ ఇంటికి వెళ్ళి, లేకపోతే శ్రీచరణ్ ఇంటికి వెళ్ళి నీ మొహం తగలయ్యి అన్నం పెట్టంటే పెడతాడా, ఎలా పెడతాడు. ఇది ఎప్పటికీ ఎన్ని చెప్పినా చాలామందికి అర్థం కాదు. ఎప్పుడు ఇతరులను తిట్టి తగాదా తెచ్చుకుంటూనే ఉంటారు. కాబట్టి ఈ రోజు నుంచి మీరు గుర్తుపెట్టుకోండి, సాధ్యమైనంత వరకు క్రోధం పొందకండి. క్రోధం ఎవరి దగ్గర పొందాలి, తురకాడి దగ్గర పొందాలి. వాడి దగ్గరేమో ఉచితంగా వస్తుంది, ఫ్రీగా బస్సు ఎక్కిస్తుంది, ఓటేసేస్తాం. కిరస్తానం వాడి దగ్గర కిక్కురు మనలేము, కానీ మన వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి మనమేమో నోటుకు వచ్చినట్టు మాట్లాడతాం, ఇంట్లో వాళ్ళని తిట్టుకుంటూ ఉంటున్నాం. దీనివల్ల ఎంత ప్రమాదం అండి, అది దృష్టిలో పెట్టుకోవాలి. అందువల్ల ఎప్పుడు ప్రేమగా మాట్లాడితే సమస్త ప్రాణులు మనకు వశం అవుతాయి. తస్మాత్ కాబట్టి తథా ఏవ కర్తవ్యం, అదే నీ కర్తవ్యం. నాయన రేపటి నుంచి అందరితో మంచిగా మాట్లాడు. నీ దగ్గర డబ్బు లేకపోవచ్చు, ధనానికి దారిద్ర్యం ఉందనుకుందాం, కానీ మాట్లాడగలుగుతున్నావా లేదా. మీలో మగవాళ్ళు ఉంటే చేయొత్తండి, ప్రస్తుతానికి ఎవరు మగవాళ్ళు లేరు కదా, మాట్లాడగలిగేవాళ్ళు చేయొత్తండి, అందరూ ఎత్తారు. కాబట్టి మాట్లాడటం వచ్చినప్పుడు మాటకి దరిద్రత ఏమిటి, వచనే అంటే మాట యందు కా దరిద్రత, దారిద్ర్యమేమిటి అన్నాడు ఆయన. డబ్బులు ఇవ్వలేవు పోని, 500 కట్టపట్టుకొచ్చి అక్కడ పెట్టమంటే బాధ, నీ మెడలో గొలుసు అక్కడ పెట్టమంటే అమ్మో గొలుసే అని మళ్ళీ పిలుస్తున్నా వినిపించుకోకుండా పారిపోతాం. ఏదైనా వస్తువు అడిగితే ఇవ్వలేకపోవచ్చు, కానీ మాట్లాడడానికి దారిద్ర్యం ఏమిటి. కాబట్టి రేపటి నుంచి అది గుర్తుపెట్టుకోండి. కూతుళ్ళు మాత్రమే ఉన్నవాళ్ళు అల్లుడని జాగ్రత్తగా చూసుకోండి, కొడుకులు మాత్రమే ఉన్నటువంటి వాడు కోడళ్ళని జాగ్రత్తగా చూసుకోండి, ముందు కోడళ్ళు అత్తామామల జాగ్రత్తగా చూసుకోండి, అత్తామామలేమో ఇంకొకళ్ళని జాగ్రత్తగా చూసుకోండి. ఇవాళ నేను చెబుతున్న మాటల్లో ఉన్న సత్యం గుర్తిస్తే చివరి రోజులు సుఖంగా గడుస్తాయి, లేదా చివరి రోజుల్లో సర్వనాశనమై తిండి పెట్టే దిక్కులేక అల్లాడిపోతారు. కోట్లున్నంత మాత్రం చేత నోట్లోకి 4 వేళ్ళు వెళ్ళవు. నోట్లోకి 4 వేళ్ళు వెళ్ళాలంటే మంచి మాటలతో ఆకట్టుకోవలసిందే. మంధని అని కరీంనగర్ జిల్లాలో, అది కరీంనగర్ కదా, కరీనగర్, ఆ కరీనగర్ని కరీంనగర్గా చేసేశారు దరిద్రులు కలిసి. అది కరీనగర్. ఆ కరీంనగర్ కరీనగర్ జిల్లాలో మంధని అని ఒక అగ్రహారం ఉన్నది, అద్భుతమైన అగ్రహారం. జీవితంలో ఒక్కసారైనా ఊళ్ళోకి అడుగు పెట్టాలి. అక్కడ అందరూ వేద పండితులే. ఆడవాళ్ళ దగ్గర నుంచి మగవాళ్ళ వరకు అందరూ వేదాలు అప్ప చెబుతారు, అందరూ పురాణాలు చదివినటువంటి వాళ్ళే, అందరూ బాగా వంట చేయగలిగిన వాళ్ళే, అందరి దగ్గర దివ్యశక్తులు ఉన్నాయి. ఇప్పటికీ ఆ ఊళ్ళో వాళ్ళు అది నిలబెట్టుకుంటున్నారు. ఆ ఊళ్ళో పార్వతి గారని ఒక టీచర్ ఉన్నారు. ఆవిడకి ఇప్పుడు 75 ఏళ్ళు 80 ఏళ్ళు ఉన్నాయి, దాదాపు 80 వచ్చాయి. ఆవిడ హిందీ పండిట్ చేసింది. ఆవిడకి ఎవ్వరూ లేరు, కానీ ఆ ఊళ్ళో ఆవిడకి ఎంత తేడా వస్తే అందరూ వచ్చేస్తారు. ఎందుకో తెలుసా? ఆవిడ ప్రేమ వల్ల. ఆవిడ తన జీతం అంతా ఇతరులకు ఖర్చు పెట్టేసింది. పెన్షన్ వస్తే పెన్షన్ కూడా దాన ధర్మాలకు ఖర్చు పెట్టేస్తుంది. ఆవిడ మంచితనం వల్ల ఆవిడకి పొరపాటున తుమ్ము వస్తే చాలు, ఊరు ఊరంతా ఏకమై ఆవిడ దగ్గరకు వస్తారు. అమెరికాలోను, ఆస్ట్రేలియాలోను, ఎక్కడున్నా సరే అన్ని చోట్ల నుంచి భక్తులు ఆవిడ కోసం వచ్చేస్తారు. ఎంత మంచి తల్లి అండి ఆవిడ పార్వతి గారంటే. జుట్టంత ముగ్గుబుట్టయిపోయి, నడుం వంగిపోయి, అలా అతి కష్టం మీద నడుస్తున్నా సరే తన చేత్తో బొబ్బట్లు చేసి బొబ్బట్లను నేతిలో ముంచి ఇతరులకు పెట్టకుండా ఉంటే ఆవిడ పూట నిద్రపోలేదు. అంత ప్రేమ ఎవరినైనా చూస్తే, కొడుకో ఏ కొడుక అని నన్ను పట్టుకుని నన్ను సుఖుడని గౌరవిస్తుంది, పురాణం వింటుంది, కానీ వెళ్ళి అంతలో కొడుకో అయ్యే దగ్గరికి లాక్కుని ఆ బొబ్బట్లు నోట్లో కూరుతుంది, పొట్టుపోయిలో పొట్టు కూరినట్లుగా. ఆ ప్రేమను మనం తట్టుకోలేము, అంత గొప్ప ప్రేమ. ఎందుకంటే అలాంటి వాళ్ళని మనం తలుచుకోవాలి. ఆ ప్రేమ వల్ల, ఆవిడ వాక్కు యొక్క మహిమ వల్ల, ఆవిడలో ఉన్న సంస్కారం వల్ల, ఆవిడకి నాన్నవాళ్ళు లేరు కానీ అందరూ నాన్నవాళ్ళే. ఉదార చరితానాంతు వసుధైక కుటుంబకం. మన పవిత్రమైన చరిత్ర వల్ల, అందరినీ ప్రేమగా చూసే తత్వం వల్ల అందరూ మన కుటుంబం అయిపోతారు, అందరూ మనవాళ్ళు అయిపోతారు. పిల్లలు లేని వాళ్ళకి ప్రపంచమే పిల్లలైపోతారు. ఇది తెలుసుకుంటే భవిష్యత్తు బాగుపడుతుంది. ఎన్ని విన్నా మీ బుద్ధి అలాగే ఉంటే ప్రపంచంలో ఎవడూ వాడిని బాగు చేయలేడు. ఇప్పుడు ఎలా బతికామో కాదు, అంత్యకాలంలో ఎలా గడుస్తుందో గుర్తుపెట్టుకోండి. యవ్వనంలో ఉన్నప్పుడు, ఓపిక ఉన్నప్పుడు అందరూ మన వెంట తిరుగుతారు. రేపు మంచం మీద పడినప్పుడు, కదల్లేని స్థితిలో ఉన్నప్పుడు నీ మొహం ఎవడు చూస్తాడండి? అందరినీ చెండనాడుకుంటే నువ్వు మంచం మీద పడితే చూస్తారు, వచ్చి వీడు తిడతాడండి, వచ్చినప్పుడల్లా చిచ్చి వాడి దగ్గరికి వెళ్ళలేమంటారు. అది కూడా మనం తెలుసుకోవాలి. అందుకని ఉల్కాముఖుడు ఏం చేసేవట, ఎవరితో అయినా ప్రేమగా ప్రవర్తించేవట, తగాదా పడ్డం తెలియదట. అటువంటి ఆయన గొప్పతనం అందరికీ తెలిసింది. ఇలా ఉండగా ఒకసారి అనుకోకుండా దరిద్ర దేవతకి లక్ష్మీదేవతకి మధ్యలో చిన్న తగాదా వచ్చింది. దరిద్ర దేవతని జ్యేష్ఠాదేవి అంటారు, మన జగన్మాత ధనమిచ్చే తల్లి లక్ష్మీదేవి, ఇద్దరు అక్క చెల్లెళ్ళే. ముందు జ్యేష్ఠ పుట్టింది పాలసముద్రం చిలికినప్పుడు, ఆ తర్వాత లక్ష్మి పుట్టింది. ఇంత విచిత్రం ఏంటంటే, పాలసముద్రంలోంచే దరిద్ర దేవత పుట్టింది, ఆ పాలసముద్రంలోంచే లక్ష్మి పుట్టింది. లక్ష్మి ఏమో పూర్ణ కలశంతో పుట్టింది, జ్యేష్ఠాదేవి వారుణి కలశంతో, కళ్ళు కలశంతో పుట్టింది, కళ్ళు ఫుల్లుగా ఉన్న కలశంతో పుట్టింది. రాక్షసులంతా ఈ జ్యేష్ఠాదేవిని, నువ్వు మాకు కావాలి, నీ చేతిలో ఉన్నది బుడ్డి, ఆ బుడ్డిలో ఉన్నదంతా మా కడుపులో పడితే రేపటి నుంచి విరుగుతుంది మా నడ్డి అని తాగడం మొదలెట్టారు. దేవతలో లక్ష్మీదేవి చేతిలో ఉన్న అమృత కలశం తీసుకున్నారు. ఎంత తేడా ఉందో చూసారా? అందువల్ల జ్యేష్ఠ ముందు పుట్టి తర్వాత లక్ష్మి పుట్టడం వల్ల జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవికి సోదరి అయ్యింది. ఈ ఇద్దరు బాగానే ఉండేవారు. కానీ ఓ రోజు నారదుడు వెళ్ళి, అమ్మా జ్యేష్ఠ, నీకంటే లక్ష్మీదేవి అందంగా ఉందని ఈ బెంగళూరులో ఉన్నవాళ్ళు అంటున్నారు, ఆ తర్వాత నీ ఇష్టం అన్నట్ట. పోనీ పూర్తిగా చెప్పడం, ఎవరన్నారో చెప్పడం. అందులో ఈ ఉదయ్ అన్నాడా లేకపోతే శంకర్ అన్నాడా చెప్పడం, ఎవరో బెంగళూరు వాళ్ళు అన్నారు. అనగానే జ్యేష్ఠాదేవికి కొంచెం కోపం వచ్చింది. ఏమిటేమిటి, రంగులో కొంచెం తేడా తప్ప నా శరీరంలో ఏమి తేడా ఉంది? నేను ఎంత అందంగా ఉన్నాను, కాస్త రంగు అంటారా? ఏదో రాత్రిపూట చీకట్లో కలిసిపోయే రంగు, గౌడుగేదే, కాటుక, ఇవన్నీ నా రంగు రూపంలో వచ్చాయి. లక్ష్మీదేవి కాస్త బంగారపు రంగులో ఉండొచ్చు కాక, కానీ అందంలో నేనేం తీసిపోతాను అని లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళి, ఏమి లక్ష్మి, నువ్వు నాకంటే అందంగా ఉన్నావు అని జనం అంటున్నారట, నిజమేనా అంటే నేనెప్పుడు అన్నాను, జనం అంటే నేనేం చెయ్యను అంది ఆవిడ. జనవాక్యంతో కర్తవ్యం, ప్రజలు ఏమంటే అదే అనగానే, ఈ ప్రజలతో సంబంధం లేదు, మన ఇద్దరిలో ఎవరు అందంగా ఉన్నారో నారదుని దగ్గరికి వెళ్ళి తెలుసుకుందామంది జ్యేష్ఠ. సరే అన్నది లక్ష్మి. ఇద్దరూ కలిసి నారదుడి దగ్గరకు వచ్చారు. నారదుడు వాళ్ళిద్దరిని చూసి, తల్లులారు అయ్యి, మీ ఇద్దరులో ఎవరందంగా ఉన్నారో నేను తేల్చలేను, ఏదో నేను నారాయణ నారాయణ అని వీణ వాయించుకుంటూ తిరుగుతాను. ఓ రోజు బెంగళూరులో శతావధానం చేస్తే ఆ తర్వాత మళ్ళీ శుక్రవారం శనివారం ఆదివారం ఏమో కర్నూలులోను, ఆ తర్వాత మళ్ళీ వచ్చే శుక్ర శని ఆదివారాలు శ్రీకాకుళంలోను, ఆ తర్వాత అది ఎక్కడికో కంచి పెడతాను, ఇలా తిరుగుతూ ఉంటాను, పంచి కట్టుకుంటాను, పంచి లేకుండాను తిరుగుతాను, ఏదన్నా వేసుకుంటాను వేసుకోను, నాకెందుకు వచ్చింది ఈ తగాదా, నేను ఈ తగాదా తీర్చలేను అన్నాడు నారదుడు. నారదుడు కొంచెం తెలివైనవాడు, ఈ ఇద్దరి మధ్యలో అడుగు పెడితే ప్రమాదం, అందుకని మీ ఇద్దరు తగాదా తీర్చలేను నేను, ఎందుకంటే నేను నిలకడగా లేకుండా తిరుగుతూ ఉంటాను అన్నట్ట. అయితే మా ఇద్దరిలో ఎవరు అందంగా ఉన్నారో ఎవరు తెలుస్తారు నారదా అన్నది జ్యేష్ఠ. దండకారణ్యంలో అగస్త్యుని శిష్యుడు ఉల్కాముఖుడని ఒక ఆయన ఉన్నాడు, ఆయన చాలా గొప్పవాడు, ఇలాంటి తగాదాలు చాలా తేలిగ్గా తీరుస్తాడు, అక్కడికి పో అన్నాడు నారదుడు. ఈ ఇద్దరు కలిసి దండకారణ్యానికి వచ్చారు. దండకారణ్యంలో అగస్త్యుని ఆశ్రమం ఉన్నది. అగస్త్యుడికి ఒకటేమిటి, బోల్డ్ బ్రాంచులు ఉన్నాయి. బన్నేరుఘట్ట రోడ్లో కూడా ఒక బ్రాంచ్ ఉందండి, అవి ఉందా పొద్దున చూశారు. ఆయన హిమాలయ పర్వతాల్లో ఆశ్రమం ఉంది, భద్రాచలం దగ్గర దండకారణ్యంలో ఒక ఆశ్రమం ఉన్నది, గౌహతిలో మయూర పర్వతం ఉంది కదా చాలా గొప్ప పర్వతం, అక్కడ హయగ్రీవుడికి గుడి ఉన్నది, దాన్ని అస్సామీ భాషలో హోజో అంటారు, హెచ్ఓ జేఓ హోజో అంటే హార్స్ హెడ్ అని అర్థం. ఈ హోజో అనేటటువంటిది సరిగ్గా బ్రహ్మపుత్ర అన్నది మధ్యలో ఉంటుంది, అక్కడ హయగ్రీవుడి గుడి ఉన్నది, అక్కడ కూడా అగస్త్యుడు వచ్చి మహానుభావుడైనటువంటి హయగ్రీవుడి దగ్గర లలితా సహస్రనామం నేర్చుకున్నాడు. మీకు బ్రహ్మాండ పురాణంలో హయగ్రీవాగస్త్య సంవాది అని ఉంటుందే, ఈ హయగ్రీవాగస్త్య సంవాదం జరిగింది అస్సాంలోని గౌహతి దగ్గర. నెక్స్ట్ ఇయర్ మేము అక్కడికి వెళ్ళే అవకాశం ఒకటి ఉన్నది, అప్పుడు మీరు వచ్చారంటే చక్కగా హయగ్రీవుని చూడొచ్చు, అక్కడ పీకాక్ పర్వతం మయూర పర్వతం ఉంటుంది, అక్కడ నవగ్రహ దేవతలు శివలింగ రూపంలో కొలువై ఉంటారు, ఆ నవగ్రహ ఆలయం చూడవచ్చు, కామాఖ్యాదేవి దర్శనం చేసుకోవచ్చు. అస్సాంలో కామాఖ్య ఎంత గొప్పదండి, అద్భుతమైన అడవులు అవి, బ్రహ్మపుత్ర తీరంలో ఉన్న అపూర్వమైన అరణ్యాలు, ఆ కొండలు చూడవలసినదే. మూడు పర్యాయాలు ఇప్పటి వరకు అక్కడికి వెళ్ళాము, మూడు సార్లు కూడా మేము దేవీ భాగవతం చేయగలిగాం, నాలుగో పర్యాయం మీరు వద్దురు కానీ అవకాశం ఉన్నవారు. కాబట్టి అక్కడ హయగ్రీవుడు అగస్త్యునికి ఆశ్రమం ఉన్నది. అగస్త్యునికి ఆశ్రమం లేని చోటు ఎక్కడ, ఆయన శ్రీలంకలో కూడా ఆశ్రమం ఉంది. రామచంద్ర ప్రభువు అగస్త్యుడి దగ్గర ఆదిత్య హృదయం నేర్చుకున్నది శ్రీలంకలోనే. రామరావణ యుద్ధానికి ముందు స్వయంగా అగస్త్యుడు వచ్చి రామ రామ మహాబాహో అని సంబోధించాడే, ఆ స్థలంలో అగస్త్యుని ఆశ్రమం ఉంది ఇప్పటికి కూడా. రామ నీకు ఆదిత్య హృదయం అనేటటువంటి విద్య ఇస్తాను, ఈ విద్య నేర్చుకో, దీనివల్ల రావణాసురుడిని తేలిగ్గా చంపుతావు అని రామరావణ యుద్ధం చిట్ట చివరికి వచ్చే ముందు అగస్త్యుడు స్వయముగా అక్కడికి వెళ్ళి ఆదిత్య హృదయం బోధించాడు. అద్భుతమైన దివ్యస్థలం అది. అటువంటి దివ్యస్థలంలో అక్కడ ఆయనకి బ్రాంచ్ ఉన్నది. ఇలా ఒకచోట కాదు, అన్ని చోట్ల బ్రాంచెస్ ఉన్నాయి అనుకోండి. ఆయనకి శ్రీశైలం దగ్గర ఉన్నది, తిరుపతి దగ్గర ఉన్నది. ఈ విధంగా యావత్ ప్రపంచంలో ఆ మహానుభావుడు తిరగని చోటు లేదు. అటువంటి మహానుభావుడు అగస్త్యుని యొక్క ఆశ్రమం దండకారణ్యంలో ఒక చోట ఉంటే ఆ పక్కనే ఉల్కాముఖుడి ఆశ్రమం ఉన్నది. అక్కడికి వెళ్ళి ఈ జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవి, నాయన ఉల్కాముఖ నీకు సకల శుభములు కలుగుగాక అని దీవించారు. ఆయన వాళ్ళని చూచి సంభ్రమంతో ఆశ్చర్యంతో నమస్కరించి, జగన్మాతలు ఇద్దరు ఒకేసారి వచ్చారు చాలా ఆశ్చర్యంగా ఉంది, పెద్దమ్మ చిన్నమ్మ కూడా వచ్చారంటే చాలా ఆశ్చర్యం. చిన్నమ్మ ఎప్పుడైనా వస్తే బాగానే ఉంటుంది, పెద్దమ్మ అంత తేలిక రాదే, ఆవిడ కూడా వచ్చింది అని ఇద్దరికీ నమస్కారం చేశాక, నాయన ఈ దండాల కోసం రాలేదు దండకారణ్యానికి మేము, మా ఇద్దరికీ ఒక ఉద్దండ వాదం వచ్చింది, ఎవరు అందంగా ఉంటారు మా ఇద్దరిలో అనే వాదోపవాదాలు పెరిగిపోయాయి, పెరిగిపోయి ఇది ఎటూ తెలుసుకోలేక నీ దగ్గరకు వచ్చాం, నువ్వు చాలా బుద్ధిమంతుడివని తెలివైన వాడివని విన్నాం, మా ఇద్దరిలో ఎవరు ఎక్కువ అందంగా ఉన్నారో నువ్వే తెలుసు అని ఉల్కాముఖుడిని అడిగారట. ఉల్కాముఖుడికి జటాజుటలు బాగా ఉన్నాయి, అవి ఒకసారిలా పీక్కుని ఒక క్షణం ఆలోచనలో పడ్డాడు. ఎందుకని, ఈ సమస్య ఇంకొకళ్ళ దగ్గర ఇంకొకళ్ళ దగ్గర అయితే తేలిగ్గా తీల్చేస్తాడు ఆయన. జ్యేష్ఠాదేవి అందంగా లేదు అన్నావా, ఆవిడ పట్టుకుంటుంది, అందంగా ఉందంటే లక్ష్మీదేవి విడిచిపెట్టేస్తుంది, ఇప్పుడు ఈ ఇద్దరికి మధ్యలో ఏ విధమైనటువంటి తేడా వచ్చినా నష్టం తనకి. అందుకని బాగా ఆలోచించేట. ఆయన ఆశ్రమం ఇంత పొడుగ్గా ఉంటుంది, కథ రీసు ఉంటారు అదిలాగా మైకు. అటువంటి ఆశ్రమంలో తను మధ్యలో కూర్చుని, అమ్మ మీ ఇద్దరు అటు ఇటు పచారులు చేయండి, ఈ చివరి నుంచి లక్ష్మి, ఆ చివరి నుంచి జ్యేష్ఠ, 1 2 3 అనగానే నడవడం మొదలెట్టండి, నేను స్టాప్ అన్నప్పుడు ఆగిపోండి, అప్పుడు చెబుతాను తీర్పు అన్నట్ట. ఇంకా అక్కడి నుంచి లక్ష్మీదేవి రావడం, ఈవిడ వెళ్ళడం, తిరగడం మొదలెట్టారట. 5 సార్లు పచారులు చేశారు. కర్మయోగం కాకపోతే ఉల్కాముఖుడు చెబితే లక్ష్మీ జ్యేష్ఠ తిరగడం మొదలెట్టారట. అందుకని మేమందంగా ఉన్నామంటే మేమందంగా ఉన్నామని తగాదాలు పెడితే భూలోకంలోకి వచ్చి మానవుడు చెప్పినట్టు వినాల్సి వస్తుంది. మానవుడు ఎవరినైనా ఆడిస్తాడు. కాబట్టి ఇంకెప్పుడు కూడా మీరు మేము అందంగా ఉన్నామని వాదోపాదాలు చేయకండి. ఈ ప్రపంచంలో అందంగా ఉన్నవాళ్ళు అంటే నేనే, నా తర్వాత ఇంకెవడు లేడు అని నేను అలా వ్యాసుడు అన్నాడు. కాబట్టి రేపు పద్మాకర్ గారు మీరు అందంగా ఉన్నారా మేము అందంగా ఉన్నామంటే మళ్ళీ ఉల్కాముఖుడు వస్తాడు, తిప్పుతాడు మనల్ని. ఇవి సమస్యలు మనకి. సరే ఇద్దరు 5 సార్లు తిరిగాక ఆగండి అన్నాడు ఉల్కాముఖుడు. టక్కున ఇద్దరు ఆగిపోయారు. అప్పుడు వెంటనే ఆయన అద్భుతమైనటువంటి ఒక దృశ్యం చూస్తున్నానమ్మా, అమ్మ జ్యేష్ఠ, ఈ ప్రపంచంలో నీ అంత అందగతి లేదు. ఎప్పుడు నువ్వు మా ఇంట్లోంచి వెళ్ళిపోతున్నప్పుడు వెన్నుపూస నాకు చూపించి నువ్వు ఆశ్రమం నుంచి అటు బయటికి వెళ్ళిపోతున్నప్పుడు ఎంతో అందంగా ఉన్నావు, నీకు వెనుక వైపు అందంగా ఉంది. ఇంకా లక్ష్మీమాత, నువ్వు నా ఆశ్రమంలోకి వస్తూ ఉంటే ఎంతో అందంగా ఉన్నావు, నువ్వు వస్తూ ఉంటే అందం, ఆవిడ పోతూ ఉంటే అందం, మీ ఇద్దరికి ఇదే తేడా అన్నట్ట. వాళ్ళిద్దరు పకపక నవ్వలేకపోయారు. ఇద్దరిలో ఎవరు అందంగా ఉన్నారో మొత్తమే తేల్చలేదు, ఎవరు అందంగా లేరో తేల్చలేదు. జ్యేష్ఠాదేవి బయటికి పోతే అందంట, లక్ష్మి లోపలికి వస్తే అందంట. వాళ్ళు ఆనందపడిపోయి, ఒరే అబ్బాయి, ఈరోజు నుంచి లక్ష్మీదేవినైనా నేను నీ ఇంట్లోపలికి వస్తూనే ఉంటాను ఎప్పుడు, ఇంక జ్యేష్ఠాదేవినైనా నేను బయటికి పోతూనే ఉంటాను అని వరం ఇచ్చారు. అప్పటి నుంచి ఆయనకి దారిద్ర్యం లేదు. ఎప్పుడు లక్ష్మి లోపలికి రావడం, దరిద్ర దేవత బయటికి పోవడం, ఈ రెండు ఒక పరంపరగా సాగుతూనే ఉన్నాయట. చూశారు ఎంత తెలివైన వాడు ఆయన. ఉల్కాముఖుణ్ణి నారదుడు వచ్చి ఏమి ఎరగనట్లుగా, ఎంత అద్భుతమైన తీర్పు చెప్పావయ్యా బాబు, ఈ తీర్పు చెప్పి బతికి బట్టగట్టావు, తేడా వచ్చి ఉంటే ఇద్దరు చావగొట్టేవారు, వాళ్ళిద్దరూ బాగానే ఉంటారట ఉత్తప్పుడు కలిసి ఉండి, కానీ తీర్పు దగ్గర తేడా వస్తే నిన్ను పట్టుకునేవారు, ఇంత అద్భుతమైన తీర్పు నువ్వు ఎలా ఇచ్చావని అడిగితే, నా గురువైన అగస్త్యుడికి సేవ చేయటం వల్ల వచ్చిన మహామహిమ అన్నాడు. ఇది నా తెలివితేటలం లేదు, ఆయన కేవలం అగస్త్యుడికి సేవ చేశాను. అగస్త్యుడికి 30,000 సంవత్సరాలు సేవ చేసేట ఆయన. ఈ 30,000 సంవత్సరాల్లో అగస్త్యుడు కొన్నిసార్లు తిట్టేట. గురువులు ఒక్కొక్కప్పుడు ఏం చేస్తారు, తిడతారు, ఒక్కొక్కప్పుడు కొడతారు, పరీక్షిస్తారు. అయినా 30,000 సంవత్సరాలు ఓపిక్గా సేవ చేస్తే ఇవాళ కలియుగంలో 3 రోజులు గురువుగారు చుట్టూ తిరిగి, 3వ రోజు తర్వాత 4వ రోజు గురువుగారు మాకేసి చూడలేదు అని అలిగి వెళ్ళిపోయే దౌర్భాగ్యులను ఎవడన్నా రక్షించగలడా అని అగస్త్యుడు అన్నాడు. నేను అనలేదు. ఉల్కాముఖుడికి ఇంత శక్తి అందువల్ల వచ్చిందిట. అందుకే ఆదిశంకర్లు వారు ఏమన్నారు, గురు చరణాంబుజ నిర్భర భక్త సంసారాత్ అచిరాద్ భవముక్త, గురు చరణాంబుజ నిర్భర భక్త సంసారాత్ అచిరాద్ భవముక్త, సేంద్రియ మానస నియమాదేవం, సేంద్రియ మానస నియమాదేవం, ద్రక్ష్యసి నిజ హృదయస్థం దేవం, భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే. ఎంత అందంగా చెప్పాడండి. గురువు యొక్క చరణ పాదములు అనే అంబుజ తామర పువ్వుల మీద నిర్భర భక్త గాఢమైన భక్తి కలిగిన వాడు అచిరాత్ చాలా తొందరగా భవముక్త సంసారం నుంచి విముక్తి పొందుతాడు. సంసారం నుంచి విముక్తి పొందాలంటే ఏమి చెయ్యాలి, గురువు పాదాలు పద్మముల కింద భావించు, ఆ గురు పాద పద్మముల మీద దృఢమైన భక్తి కలిగి ఉండు, కొట్టినా తిట్టినా కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏం జరిగినా ప్రపంచమే తల్లకిందులైపోయినా ప్రాణమే పోయినా నా గురువుని నేను విడిచిపెట్టననే దృఢమైన భక్తి కలిగిన వాడు చాలా తొందరగా సంసార బంధాల నుంచి కష్టాల నుంచి విముక్తి పొందుతాడు, ఈ జన్మలోనే ముక్తి పొందుతాడు. నిజ హృదయస్థం దేవం ద్రక్షసి, తన హృదయంలో ఉన్న దేవుణ్ణి చూస్తాడు. దేవుడి కోసం ఎక్కడికి వెళ్ళక్కర్లా, నీ హృదయంలో ఉన్నాడు. నీ హృదయంలో ఉన్న దేవుడు చూడాలంటే, నీ హృదయంలో ఉన్న భగవంతుడు నీకు ప్రత్యక్షం కావాలంటే, నిన్ను అనుగ్రహించాలంటే గురువు పాదాల మీద గాఢమైన భక్తి కావాలి, ప్రగాఢమైన భక్తి కావాలి, దృఢమైన భక్తి కావాలి, అచంచలమైన భక్తి కావాలి. అప్పుడు ఈ జన్మలోనే నువ్వు తరిస్తావు, లేకపోతే ఎప్పటికీ తరించవు పొమ్మన్నాడు ఆయన. అలా తరించిన ఉల్కాముఖుడి చరిత్ర పురాణాలలో నిక్షిప్తమైపోయింది. ఇలాంటి ఉల్కాముఖుడు ఇంకొకడు ఉన్నాడు. ఆయనే భద్రశీలా నదీ తీరంలో సత్యనారాయణ వ్రతం చేస్తే ఆయనకి పిల్లలు పుట్టారు. ఆయన దగ్గరికి సాధు అనేవాడు వచ్చాడు కథ అందులో కూడా కనపడుతుంది. ఈ ఉల్కాముఖుడు కూడా అగస్త్య శిష్యుడే. చూచారు అగస్త్యుడికి ఎటువంటి శిష్యులు ఉన్నారో? అటువంటి అగస్త్యుడు మహాతపస్యాలి. ఆయనకి సంబంధించిన కథలు ఇతపూర్వం చెప్పాం, ఇవాళ మరొక కథ చెప్పుకుందాం. ఒకప్పుడు నివాత కవచులు, కాలకేయులు అని పేరు కలిగిన రాక్షసులు ఉన్నారు. అందులో నివాత కవచులేమో 14,000 మంది, కాలకేయులు 3 కోట్ల మంది. ఈ 3 కోట్ల మంది కాలకేయులు, నివాత కవచులు అనే రాక్షసులు అంత తేలిగ్గా చావకుండా బ్రహ్మద్వారం వరం పొందారు. వీరు తరచుగా దేవలోకం మీదకి దండయాత్ర చేసేవారు, దేవతల్ని చితక్కొట్టేవారు. తీరా దేవతలు కొట్టబోతూ ఉంటే వీళ్ళు సముద్రంలో దాక్కునేవారట. బ్రహ్మ సముద్ర జలములలో దాక్కున్నంత వరకు వాళ్ళని ఎవరూ కనిపెట్టలేని వరం ఇచ్చేటండోయ్. అందుకని వీళ్ళు సముద్రంలో దాక్కుంటే ఇంకా వాళ్ళని దేవతలు కనిపెట్టలేకపోయేవారు. దేవతలకి వాళ్ళు ఎక్కడున్నారో అర్థమయ్యేది కాదు. దీనివల్ల ఎంత కష్టం వచ్చింది దేవతలకి. దేవతలనేమో వాళ్ళు రహస్యంగా కొట్టేవారు. తీరా దేవతలు వెంటబడి తరుముతూ ఉంటే సముద్రంలో దాక్కునేవారు. సముద్రంలో దాక్కుంటే దేవతలకి వాళ్ళు కనపడరు. కనపడకపోవటం వల్ల దేవతలు వాళ్ళని ఏమీ చేయలేకపోయేవారు. అప్పుడప్పుడు సముద్రంలో నుంచి బయటకు వచ్చి ఇలా ఎక్కడన్నా పురాణాలు జరుగుతూ ఉంటే అక్కడికి వెళ్ళి అక్కడున్న భక్తులందరినీ గుటుక్కుని మింగి మళ్ళీ సముద్రంలో దాక్కునేవారట ఈ కాలకేయులు. వాళ్ళు ఇప్పుడు లేరు కాబట్టి మీరు బతికారు, లేకపోతే నా పురాణం వినడానికి మీరు ఉండేవారు కాదు. నన్నేం చేయలేరు కానీ మిమ్మల్ని పట్టుకుపోతే ఎంత కష్టమండి మరి, అవునా? ఆ కాలకేయులు ముఖ్యంగా పురాణం వింటున్న వాళ్ళని గుటుక్కుని మింగేసేవారట. నోట్లో వేసుకుని వేరుశనగ గుళ్ళు నవిలినట్లుగా, శనగపప్పులు నవిలినట్లుగా, అక్కడేవో చిన్న చిన్న యాలకులనే అరటిపళ్ళు ఉంటాయి ఇక్కడ మనకి బెంగళూరులో, అలా అరటిపళ్ళు నవిలినట్లుగా నవిలి వెళ్ళిపోయేవారట. దాంతో మానవులు, దేవతలు, మునులు అందరూ కలిసి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మదేవ శుభభాగ్య విధాత నతజన సంత్రాత వివిధ ప్రాణి లలాట లేఖన మహా విద్యానుసంధాత మమ్మల్ని రక్షించు రక్షించని ప్రార్థించారు. అప్పుడు బ్రహ్మదేవుడు మీ కష్టమేమిటని అడిగట. ఆయనకు అన్నీ తెలుసు, అయినా ఏమి ఎరగనట్లుగా మీ కష్టమేమిటని అడిగితే అప్పుడు వాళ్ళంతా, స్వామి ఈ నివాత కవచ కాలకేయులని పేరు కలిగిన రాక్షసుల బాధ మాకు తొలగాలి, వాళ్ళు మమ్మల్ని చంపుతారు కొడతారు, తీరా మేము వాళ్ళతో యుద్ధానికి వెడితే సముద్రంలో దాక్కుంటున్నారు, సముద్రంలో దాక్కున్నప్పుడు వారు ఎవరికీ కనపడకుండా నువ్వు వరం ఇచ్చావు, నీ వరం వాళ్ళని కండ కావరం పెంచుకునేలా చేసింది, మేము చాలా యాతన పడిపోతున్నాం, మమ్మల్ని రక్షించమని కోరారు. అప్పుడు ఆయన నవ్వి, నేను వరం ఇవ్వగలను కానీ వెనక్కి తీసుకోలేను, కానీ నేనిచ్చిన వరం వల్ల మీకు కష్టం లేకుండా మిమ్మల్ని రక్షించే శక్తి కలిగిన ఒకనొక మహానుభావుడు భూలోకంలో ఉన్నాడు, ఆయనే అగస్త్యుడు. ఆయన చూడ్డానికి పొట్టిగా ఉంటాడు, కొంచెం పొట్టతో ఉంటాడు, లోపాముద్ర వల్లభుడు, కానీ ఎంత శక్తి కలిగిన వాడో చెప్పడానికి వీలు కాదు. ఆయన్ని పట్టుకోండి మీ కష్టాలు తొలగిపోతాయి అన్నట్ట. వెంటనే వీళ్ళంతా కలిసి భూలోకానికి వచ్చారు. ఆ సమయంలో అగస్త్య మహర్షి కాశీలో ఉన్నాడు. అప్పటికింకా ఆయన దండకారణ్యానికి రాలేదు, కాశీ విడిచిపెట్టి ఇక్కడికి రావాల్సిన అవసరం ఇంకా రాలేదు. అప్పటికి అగస్త్యుడికి అగస్త్యుడు అనే పేరు కూడా లేదు. ఆయన కేవలం నిరాహారి అని మాత్రమే పిలిచేవారు. తర్వాత వింధ్యపర్వతం యొక్క గర్వం అణిచాక అగము అంటే కొండ, అగము స్తంభయతీతి అగస్త్య అగస్తిహి అని 2 పేర్లు వచ్చాయి. వింధ్యపర్వతం యొక్క అహంకారం అణిచాక కొండని అణిచాడు గనక అగస్తి లేక అగస్త్యుడు అనే పేరు వచ్చింది. కానీ అంత పూర్వం కేవలం నిరాహారి అనేవారు. ఉపాహారి నిరాహారి పేర్లు రెండూ కూడా మనకి విష్ణు పురాణంలోనూ ఉన్నాయి, బ్రహ్మాండ పురాణంలోనూ ఉన్నాయి. అందువల్ల ఆయన దగ్గరికి కాశీ వెళ్ళి చాలా భక్తితో ప్రార్థించారట. నాయన అగస్త్య, నువ్వు ఎటువంటి వాడివి? మునులన్నా భగవద్భక్తులన్నా దేవతలన్నా అభిమానం కలిగిన వాడివి. నీలాంటి పుణ్యాత్ముడి రుణం మేము ఎప్పుడు తీర్చుకోలేం. సృష్టికి ప్రతి సృష్టి చేయగలవు. బ్రహ్మంతటి వాడు కూడా నువ్వు బ్రహ్మ కంటే గొప్పవాడు అని చెప్పాడు అని పొగిడారు. ఏదన్నా పని ఉన్నప్పుడు పొగడాలండో. నువ్వు ఉట్టి సొంటవి, నాకు అన్నం పెట్టు అని అడగండి ఒకసారి వెళ్ళి. ఎవరన్నా ఇంటికి వెళ్ళి నువ్వు సొంటవి, నీతో అన్నీ తంటాలే, నువ్వు తినేది పెంట, ఓరి సొంట, నాకు పెట్టరా ఇంత వంట అంటే పెడతాడా? నీ నోట్లో పెంట పెడతాడు. కాబట్టి ఎప్పుడన్నా ఇతరులతో పని ఉన్నప్పుడు ఎంతో కొంత పొగడాలి. కొన్ని సమయాల్లో లేనివి కూడా ఉన్నట్టు చెప్పాలనుకోండి, కొన్ని సమయాల్లో అలా చెప్పలేం, కానీ అప్పుడప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో దుర్మార్గుని కూడా పొగడాలట. నారదుడు అలా పొగిడాడు తప్పనిసరి. అందుకే నారదుడు అన్నారు ఆయన, నారదుడికి జ్ఞానం ఉన్నది కనుక పని చేయించుకోవడానికి పొగిడి, పని అయ్యాక వీడు అంతం చూడడం ఎలాగో ఆయన దగ్గర నేర్చుకోవాలి మనం. కానీ నారదుడు పొగిడాడో తిట్టాడో ఎవడికి తెలియదు, అంత టెక్నిక్గా పొగిడేవట. హిరణ్యకశిపుడు ఉన్నాడండి, నా మీద పాటలు పాడు అన్నాడు. హిరణ్యకశిపుడి మీద పాటలు పాడడం నారదునికి పొరపాటును కూడా ఇష్టం ఉండదు, ఎందుకంటే వాడు పరమనీచుడు కనుక. పైగా తెగ తాగి మత్తెక్కున్నట్ట. మీరు పోతనగారి భాగవతం నా ద్వారా విన్నారు కదా, అందులో ప్రహ్లాద చరిత్రలో నారదుడు ఏమన్నాడు, ధర్మరాజా ఆ దౌర్భాగ్యుడి దగ్గరికి వెళ్ళి తాగి తందనాలు ఆడుతుంటే వాడిని నేను పొగిడాను, నేనే కాదు తుంబురుడు కూడా వాడి మీద పాటలు పాడాడని చెప్పాడు. హాలాపాన విజృంభమాండమద గర్వాతీతుడై ఒప్పుతున్ లీలోద్యానలతావితానములలో లీలావతి యుక్తుడై కేళిల్ తేలగ నేను తుంబురుడు సంగీత ప్రసంగంబులం వాలాయంబు కరంగజేయుదుము దైవద్వేషి నుర్వీశరా. లీలావతితో ఉద్యానంలో పీకదాకా తాగి తందనాలు ఆడుతూ కూర్చునేవాడు హిరణ్యకశిపుడు. అప్పుడు నేను తుంబురుడు వెళ్ళి వాడి కోరిక మీద వీణ వాయిస్తూ వాడి మీద పాటలు పాడి వాడి మనస్సుని రంజింపచేసామని చెప్పాడు ఆయన. వాలాయంబు కరంగజేయుదు అన్నాడు ఆయన. పూర్తిగా వాడి మనస్సుకు ఆనందం కలిగేటట్లుగా, వాడి మనస్సు కరిగిపోయేలాగా పాటలు పాడారట. నారాయణుని మీద తప్ప ఎప్పుడూ పాట పాడనటువంటి నారదుడు కూడా తుంబురుడితో కలిసి సంగీతం వాయించి వాడిని ఆనందపెట్టాడు. పోనీ ఏదో ఇలాంటప్పుడు ఆనందపెట్టడం వేరు, తాగుబోతాడు దగ్గరికి వెళ్ళడం అంత తప్పసలు, కానీ చేయవలసి వచ్చింది కాలం కలిసి రానప్పుడు. కానీ అక్కడే టెక్నిక్ వహించాడు ఆయన. వ్యాసుడు రాశాడు అక్కడ అద్భుతమైన మాట, ఎక్కడా హిరణ్యకశిపుడు పేరు వాడకుండా సర్వలోక విజేత, ఏడేడు లోకాలని ఏలేటటువంటి ఏలిక, నీ మీద నేను ఎన్ని పాటలు పాడగలను, నువ్వు ఎంత గొప్పవాడివి అన్నాడు. పైకేమో హిరణ్యకశిపుడు ఏమనుకున్నట్ట, తన మీద పాడాడు అనుకున్నట్ట. కానీ ఈయన మనసులో ఎవరున్నారు, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు నారదుడు. అదనమాట, పొగడాలి, వాడి మీద పాడాలి, పాడుతున్నప్పుడు వాడి పేరు రాకుండా తన దేవతని మనస్సులో తలుచుకోవాలి. ఈ అద్భుతమైన చమత్కారం చేసి నారదుడు గొప్పవాడయ్యాడు. అందుకే నారదుడు లాంటి తెలివైన వాళ్ళు లేడన్నారు. ఎంత నాస్తికుడైనా భాగవతం బాగా చదవటం వల్ల ఈ విషయంలో ఆరుద్ర అద్భుతమైన పాట రాశాడు చెంచులక్ష్మి సినిమాలో. ఏడేడు లోకాల ఏలిక, ఏడేడు లోకాల ఏలిక, నీపైన పాడగా చాలదొక నాలుక. ఏడేడు లోకాల ఏలిక, నీపైన పాడగా చాలదొక నాలుక. నీవు తలచిన్న చాలు మేరువే అణువు, నీ చేతిలో కలదు అందరి పరువు. మహిమన్న నీదేనులే, ఏమైన దైవమన నీవేనులే. ఎంత అద్భుతమైన పాట అండి ఇది. ఏడేడు లోకాలను ఏలేటటువంటి ప్రభువు నువ్వు, నీ మీద ఒక్క నాలుకతో పాడలేము. నీవు తలుచుకుంటే అంత మేరు పర్వతం ఒక చిన్న అణువు అయిపోతుంది, అణువు బ్రహ్మాండమవుతుంది. నీ చేతిలో దేవతల పరువంతా ఉంది. మహిమంటే నీదే, దైవం అంటే నువ్వే. పాప హిరణ్యకశిపుడు నా మీద పాడాడు అనుకుంటున్నాడు, కానీ ఈయన కళ్ళు మూసుకు పాడుతుంటే ఈయన హృదయంలో ఎవరున్నారు? నారాయణుడు ఉన్నాడు. అందువల్ల పాడాడు, కానీ పాటలో ఎక్కడ ఔచిత్యం విడిచిపెట్టకుండా పాడాడు. అందుకని నారదుడు లాంటి మహానుభావులను చూసి మనం నేర్చుకోవాలి. పాపాత్ముడి చేత కూడా పని చేయించుకునేటప్పుడు కొంచెం పొగడాలి, తప్పదు, ముఖస్థుతి తప్పదు. కానీ అగస్త్యుడిని పొగుడుతున్నప్పుడు కేవలం ముఖస్థుతి కాదు, దేవతలది కానీ మునులది కానీ. అగస్త్యుడు నిజంగా శివభక్తుడు, మహాశక్తి కలిగిన వాడు, ఉగ్రాచార కఠోరమైనటువంటి ఆచారాలతో యజ్ఞములు చేసినవాడు. అందుకే మహాత్మా నువ్వు మరొక బ్రహ్మవి, తల్లకిందులుగా ఉన్నటువంటి భూమిని కూడా సరైన మార్గంలో పెట్టగల పుణ్యాత్ముడివి, ఉత్తముడివి అని పరిపరి విధాలుగా స్తుతించారు. ఆయన ఆనందపడి, ఇంతకీ మీరు వచ్చిన పని ఏమిటని అడిగితే, సముద్రంలో కాలకేయాది మహారాక్షసులు దాక్కున్నారు, వాళ్ళ వల్ల దేవతలకి మునులకి భక్తులకి అనుక్షణం గండం వస్తోంది. ఈ గండం నుంచి దేవతలని సాధువులని రక్షించి కాపాడే బాధ్యత నీది, నువ్వేం చేస్తావో ఆ రాక్షసుల పీడ మాకు తొలగేలా చెయ్యి అని కోరారు. అప్పుడు ఆయన మళ్ళీ, నేను యుద్ధం చెయ్యనే, ఇప్పుడు ఆ రాక్షసుల నుంచి మిమ్మల్ని ఎలా రక్షించగలను అన్నట్ట. సముద్రం లేకుండా పోయిందనుకో, అప్పుడు ఆ రాక్షసులకి దాక్కోవడానికి స్థలం ఉండదు. సముద్రంలో ఉన్నప్పుడు వాళ్ళు ఎవరికీ కనపడరు, అసలు సముద్రమే లేకపోతే వాళ్ళు బయటకు వస్తారు, అందరికీ కనపడతారు. కనపడితే తుక్కు రేగ్గొట్టి వాళ్ళని చంపగలం మేము, కాబట్టి సముద్రంలో నీళ్లు లేకుండా చెయ్యాలి అన్నారట వాళ్ళు. సముద్రంలో నీళ్ళంటే వాటర్ బాటిల్లో నీళ్ళే, వాటర్ బాటిల్ పక్కన పెడితేనే కావాలంటే చూడండి మొత్తం తాగుదండి, ఒక గొట్టకేస్తే అరగంట పడుతుంది తాగడానికి. అటువంటిది మొత్తం సముద్ర జలం అంతా లేకుండా చెయ్యాలట. గట్టిగా వర్షం వస్తే కొంతమంది ఇంజనీర్లు వేసినటువంటి స్లాబ్లోంచి నీళ్ళన్నీ ఇంట్లోకి వచ్చి పడుతున్నాయి. మా చిన్నప్పుడు మాకు హౌస్ ఓనర్ ఉండేవాడు, మాకెంతో దయతో ఇల్లు ఇచ్చి ఇంట్లో ఒక పడవ గొడుగు కూడా ఇచ్చాడు. వర్షాకాలం వస్తే పడవ వేసుకుని గొడుగు వేసుకుని తిరగమనేవాడు. అలాగా ఈ ఇంట్లో ఉన్న నీళ్లే బయటికి తోడలేక తెస్తూ ఉంటే మానవ మాత్రులు, అటువంటిది సముద్రములో జలము లేకుండా చేస్తే రాక్షసుల్ని మేము శిక్షించగలుగుతాం, రక్ష పొందగలుగుతాం, నువ్వు ఈ పని చెయ్యమని అడిగితే ఇంకోటి ఎవడన్నా అయితే నీకేమన్నా బుర్రుందా అంటాడు కదా, కానీ అలా అనలేదు. అలా అంటే అగస్త్యుడు అనరు. నిజంగా అగస్త్యుడు సామాన్యుడిలాగా ఈ మాట అని ఉంటే ఆయన చరిత్ర చెప్పుకోవడానికి మనం రావలసిన అవసరమే లేదు. సముద్రంలో నీరు లేకుండా చెయ్యాలి అంతే కదా, సరే రండి అందరం కలిసి సముద్రం దగ్గరికి వెడదాం అని ఆయన సముద్ర తీరానికి వెళ్ళాడు. దక్షిణ సముద్ర తీరానికి వెళ్ళాడు, అంటే హిందూ మహాసముద్రం దగ్గరికి వెళ్ళాడు. సముద్రం భూమి చుట్టూతో ఉన్నది ఒకటే, కానీ దక్షిణంలో ఉంటే దక్షిణ సముద్రం అన్నారు, పశ్చిమంలో ఉంటే పశ్చిమ సముద్రం అన్నారు, ఇలా ఒక్కొక్క ప్రాంతంలో ఒకటి అన్నారు. ఇంగ్లాండ్ దగ్గర ఉత్తర సముద్రం కూడా ఉంది. అన్ని సముద్రాలు ఒకటే అవడం, అందుకే ఓ చోట బయలుదేరితే ఇంకో చోటకి వెళ్ళగలం మనం. ఈ భూమి చుట్టూతో ఉన్న సప్త సముద్రములుగా విభజింపబడి భూమిని పరివేష్టించి ఉన్న సముద్ర తీరానికి వెళ్ళి చూస్తూ ఉండండి నా మహిమ అని పలికి ఇలా చెయ్యి చాచాడు. ఓ ఈ సముద్రుడా, నా చేతిలోకి ఒక గుక్కెడు నీరుగా మరి వచ్చేయి అని మంత్రం చదవగానే, ఓం యమం మే వరుణ శృతి హవమధ్య చమృడయత్వామవస్సురాచకే మంత్రం అప్పుడు చదివేట్టాయన. మొత్తం సముద్ర జలం అంతా చేతిలోకి వచ్చిందండి. భూమి చుట్టూ ఉన్న ఈ అపార సముద్ర జలం చేతిలో ఉద్ధరిణితో పోసుకునే నీరెంత ఉంటుందో అంత నీరుగా మారి వచ్చింది. రాగానే ఓంకేశవాయ స్వాహ అని తాగేశాడు, ఒక్క గొట్టకలో తాగాడు. ఇంకా నారాయణాయ స్వాహ లేదు, మాధవాయ స్వాహ లేదు, ఏది ఇంత సముద్ర జలం ఒక్క దెబ్బకి తాగేశాడు ఆయన ఒక్క గొట్టకలో. అందుకే ఏకపాద చుళుకాహంకార నిశేష శోషిత పాదోధిపయస్కుడు అని ఎర్రాప్రక్కడ మహాభారతంలో అరణ్య పర్వంలో నన్నయ్య గురించి రాశారు, ఈ అగస్త్యుడి గురించి రాశారు. అతి గాంభీర్య విభూతి నేక చుడుకాహంకార నిశేష శోషిత పాదోధిపయస్కుడైన మునితోచన్. శరత్కాలం వచ్చిందిట, శరత్కాలంలో దక్షిణం దిక్కులో అగస్త్యుడు కనపడతాడు, దక్షిణం దిక్కులో కనపడిన అగస్త్యుడు ఎలా ఉన్నట్ట, తెల్లగా మెరిసిపోతున్నాడు. ఆయన ఎటువంటి వాడు, తన మహామహిమతో ఇంత అని చెప్పడానికి వీలు కాని మహిమది. గాంభీర్యం అంటే లోతు తెలియనిది, అంటే ఆయన మహిమ ఎవరూ వర్ణించలేరు. ఆయన మహిమ ఎంత అని వర్ణించడానికి వీలు కాదట. అటువంటి మహిమతో ఒకే ఒక్క పుడిసిలితో మొత్తం సముద్రంలో ఉన్న జలమంతా గుటుక్కున తాగిన మహానుభావుడు అటువంటి అగస్త్యుడు శరత్కాలంలో దక్షిణం దిక్కున కనపడతాడు. ఆయన మహిమ ఇంకా ఎంత గొప్పదో తెలుసా, ఈ ప్రపంచంలో ఎవరికీ లేని శక్తి ఒక్క అగస్త్యునికే ఉన్నది. అగస్త్యుడు ఆకాశంలో కనపడనంత వరకు నదులలో నీళ్లు ఎర్రగా మురికితో ఉంటాయి. గోదావరి చూడండి, కృష్ణానది చూడండి, గంగానది చూడండి, ఏ నది దగ్గరకైనా వెళ్ళండి, ఆ నదీ జలాలు ఈ శ్రావణ భాద్రపదాల్లో వర్షాల వల్ల మురికెక్కి ఎర్రగా అయిపోతాయి. ఒక్కసారి అగస్త్యుడు ఆశ్వేజ మాసంలో దక్షిణం దిక్కున కనపడగానే ఈ మురికంతా కిందకి దిగిపోతుంది. అది ఆయన మహిమట. ఈ నదులలో ఉన్న మురికి నీరు మురికి కిందకి దిగి స్వచ్ఛమైన నీరుగా చేసే శక్తి అగస్త్యునికి మాత్రమే విష్ణుమూర్తి ఇచ్చాడు. అందుకే ఆయన్ని ఇండుపకాయ అన్నారు. నదులలో ఉన్న నీటి బురదని తొలగించే ఇండుపకాయ అగస్త్యుడు అంటే. అంటే సుబ్రహ్మణ్యం గారు మీకు పుణ్యం ఉంటుంది, పొద్దున్న మనం వెళ్ళామే ఆ వాసవి గుళ్ళో ఆ మైకువాడిని పిలిపించి పెట్టించాడు. అది మైకైతే రీసౌండ్ రాదు, ఇది నాకే వినపడకుండా గందరగోళంగా ఉంది. వాళ్ళ మైకులు పొద్దున చాలా మధురంగా ఉన్నాయి. ఆ మైకులు అయితే నేనేం చెబుతున్నాను ఒక్కోసారి నా చెవుల్లోకి రీసౌండ్ వచ్చేస్తుంది. సరే, ప్రస్తుతానికి ఇది కానిద్దాం. కానీ ఇండుపకాయను ఒక కాయ ఉంటుంది, ఆ కాయను అరగదీసి నీళ్ళలో పెడితే బురద కిందకి దిగిపోయి స్వచ్ఛమైన నీరు పైకి వస్తుంది. పైగా ఈ ఇండుపకాయలో ఉన్నటువంటి మంచి ఔషధ గుణాల వల్ల బ్యాక్టీరియా కూడా చచ్చిపోతుంది, సూక్ష్మక్రిములు చచ్చిపోతాయి, మురికి కిందకి దిగుతుంది. అగస్త్యుడు రాగానే నదిలో ఉన్న మురికి నీరు సూక్ష్మక్రిములు కిందకి దిగిపోయి తేట నీరు పైకి వస్తుంది. అందుకే అగస్త్యుణ్ణి ఇండుపకాయతో పోల్చారు. ఆ మహానుభావుడు అంతటి శక్తి కలిగిన వాడు. ఒక్క పుడిసిలితో మొత్తం సముద్రం తాగేసేట. ఇప్పుడు సముద్రం లేదు, భూమి చుట్టూ ఉన్న సముద్రం అంతా ఎండిపోయింది. కాబట్టి ఆ సముద్ర తీరం అంతా ఇసక పర్ర అయిపోయింది. సముద్రంలో ఉన్నప్పుడు మాత్రమే రాక్షసులు ఎవరికీ కనపడరు. ఇప్పుడు ఈ సముద్రం లేదుగా, దాంతో రాక్షసులు బయటకు వచ్చి అందరికీ కనబడ్డారు. ఇంకేముంది, ఓ పక్క నుంచి దేవతలు, ఇంకో పక్క నుంచి మన పౌరాణిక భక్తులు, వీళ్ళే సామాన్యులండి కార్యకర్తలు, తలకోకర్ర వేసుకుని చితక్కొట్టి పారేశారు. మీరు తలుచుకుంటే ఈ ఉచిత పథకాల వల్ల ఓట్లేసి వాళ్ళు నడ్డీరకు కొట్టగలరు. మీరు తలుచుకుంటే ఈ పద్మాకరం ఎప్పుడూ వికసించేలా చేయగలరు. పద్మం వికసించినంతకాలం భారతదేశం ప్రపంచం బాగుంటాయి. పద్మం ముడుచుకుందా, పద్మాన్ని విడిచిపెట్టారా, ఇక మిమ్మల్ని ఎవడు కాపాడలేడు. కాబట్టి పద్మాకరాన్ని విడిచిపెట్టకండి, అంటే నన్ను అన్నమాట. కాబట్టి మొత్తం మీద ఏమైతేనే ఇప్పుడు ఈ మొత్తం మునులు మహాత్ములు దేవతలు కలిసి రాక్షసుల్ని చావగొట్టారు. ఎక్కువ మంది చచ్చారు. చావగా మిగిలిన వాళ్ళు కాళ్ళు పట్టుకుని, మేము ఎవరి జోలికి రాం, మమ్మల్ని క్షమించండి అనగా మన వాళ్ళకి క్షమాగుణం ఉన్నది కనుక వదిలేశారు. ఆ వదలగా మిగిలిపోయిన వాళ్ళే ఇప్పుడు అన్నమాట. ఏది బేరారు, బేదరు, ఔరంగజేబు శిష్యులంతా వాళ్ళే. వాళ్ళు కొద్దిమంది మిగిలిపోయారు. మిగిలి మళ్ళీ నెలకొక్క ఒక్కొక్కడు 10 మందిని కానీ పెంచుకొస్తున్నారు. మళ్ళీ వీళ్ళని చంపడానికి ఎప్పుడు అగస్త్యుడు వస్తాడు, తప్పదులేండి. అది పక్కన పెడదాం. కానీ ఈ విధంగా సముద్రం తాగేసిన మహానుభావుడైన, సముద్రం యొక్క అహంకారం అంతా అణిచిన మహాత్ముడు. ఇప్పుడు పెద్ద సమస్య ఒకటి వచ్చిందండో, సముద్రంలో నీళ్లు తాగేశాడు ఆయన, దాంతో రాక్షసులు బయటకు వచ్చారు. రాక్షస పీడ చాలా వరకు వదిలిపోయింది. కానీ సముద్రంలో నీరు లేకపోతే వర్షాలు ఉండవు. సముద్ర జలం వేసవి కాలంలో ఈ వేడి వల్ల ఆవిరయ్యి ఆకాశంలో మేఘాలు అవుతాయి. ఆ మేఘాలు మళ్ళీ వర్షాకాలంలో చల్లగాలి తగిలి వర్షిస్తాయి. సముద్ర జలం ఉంటేనే ఆవిరి మేఘాలు అవుతుంది, మేఘాలుంటేనే వర్షం కురుస్తుంది, వర్షం కురిస్తేనే మళ్ళీ నదులు సమృద్ధిగా నీటితో ప్రవహిస్తాయి, భూగర్భ జలాలు పెరుగుతాయి, పాడి పంట ఉంటుంది. మళ్ళీ నదీ జలాలు వెళ్ళి సముద్రంలో కలవాలి. అందుకే నదుల మీద ఎక్కువ ఆనకట్టలు కడితే, నదుల గతిని అడ్డం కొడితే అప్పుడు సముద్ర జలాల్లో మార్పు వస్తుంది. అప్పుడు సకాల వర్షాలు కురవు, కేవలం తుఫాను వర్షాలే వస్తాయని ఎప్పుడో భవిష్య పురాణాల్లో చెప్పారు. ఈ తెలివితేటలు అమెరికా వాళ్ళకు ఉన్నాయి కాబట్టి ఎక్కడ ఒక ఆనకట్ట కట్టరు చూడండి, మీరు అమెరికాలో ఫలానా చోట డ్యాము కట్టారు అని మీరు నిరూపించండి చూస్తాను. వాళ్ళు అడవులు కొట్టనివ్వరు, కొండలు కొట్టడానికి వీల్లేదు, ఎక్కడ పడితే అక్కడ డ్యాములు కట్టడానికి వీల్లేదు. కానీ మనము కనిపించిన చోటల్లా కట్టేయటమే. కొన్ని చోట్ల కట్టామంటే అర్థం ఉందండి, కనిపించిన చోటల్లా నదీ ప్రవాహానికి అడ్డం కొడితే, ఇలాగే ఎప్పటికప్పుడు గంగానది వచ్చి ముంచెత్తేస్తూ ఉంటుంది, వరదలు వచ్చి పడిపోతూ ఉంటాయి, కొండలు కొండలు కొట్టుకుపోతూ ఉంటాయి, ఊళ్ళు ఊళ్ళు ఎగిరిపోతూ ఉంటాయి, నాశనం అయిపోతూ ఉంటాం. ఇది గ్రహించలేరు, మూర్ఖులైపోతున్నారు మానవులు. నదులను పర్వతాలని నాశనం చేయకూడదు, ప్రకృతిని ఇష్టం వచ్చినట్టు వికృతి చేయకూడదు. ఇవాళ రెచ్చిపోయి భూమిని తవ్వేసి మన ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే ఎదిగి పడితే అది కడితే, అప్పుడు భూమి హఠాత్తుగా ఒకసారి కుంగిపోయి మొత్తం అంతా భూకంప రూపంలో లోపలికి పట్టుకుపోతుంది. అప్పుడు ఊళ్ళు ఉండవు, మీరుండరు, నేనుండను, ఎవరు ఉండవు. అదే ప్రళయం అంటే. కడలూరు కడలూరు వెళ్ళిపోయింది చెన్నై దగ్గర, తెలుసునా, కొన్ని ఊళ్ళు ఊళ్ళు ఎగిరిపోతున్నాయి. ఇదంతా మానవుడు చేస్తున్న పాప ఫలితం. పాపం బాగా పండితే ప్రకృతి బీభత్సమై విజృంభించి నాశనం చేస్తుంది. ఎప్పటికప్పుడు ప్రకృతి తనను తను కాంపెన్సేట్ చేసుకుంటూ ఉంటుంది, తన సమతౌల్యం పాటిస్తూ ఉంటుంది. కాబట్టి వికృతిని చెయ్యకూడదు, ఇది గ్రహించాలి. అందువల్ల ఏమైంది, ఇప్పుడు సముద్రం లేదు, సముద్రం లేకపోతే ఇంక కొంతకాలానికి మేఘాలు ఉండవు, మేఘాలు లేకపోతే వర్షం ఉండదు, వర్షం ఉండకపోతే క్షేమం పోయి క్షామం వస్తుంది. అందుకని మళ్ళీ దేవతలంతా మహాత్మ అగస్త్య ఏదో రాక్షసుల్ని సంహరించడం కోసం సముద్రం తాగావు, ఆ సముద్ర జలం మళ్ళీ ఉమ్మెయ్యి నువ్వు వాంతి చేసేయి, ఆ జలం తిరిగి భూమి చుట్టూ చేరుతున్నారుగా ఆయన నవ్వేట. నాయనలారా, నా కడుపులో గొప్ప జీర్ణశక్తి ఉన్నది, నేను మామూలు మానవుణ్ణి కాను. మామూలు మానవులు పులిహార తింటే మధ్యాహ్నం 3 సార్లు పడుకుని పైకి కిందకి లేస్తారు, గ్యాస్ మందు తీసుకోవాలి. మా శిష్యులు చాలామంది ఉన్నారు, ఎవ్రీవన్ ఈజ్ ఏ మొబైల్ మెడికల్ షాప్, వాళ్ళ దగ్గర ఇంత మందుల షాప్ ఉంటుంది. కాఫీకి ముందు ఇన్ని, కాఫీ తర్వాత ఇన్ని, టిఫిన్కి ముందు ఇన్ని, టిఫిన్ తర్వాత ఇన్ని, భోజనానికి ముందిన్ని, భోజనం తర్వాత ఇన్ని, ఉపన్యాసానికి ముందిన్ని, ఉపన్యాసం తర్వాత అన్ని. మళ్ళీ అన్నం పడక మామూలు రైస్, బ్రౌన్ రైస్, గ్రీన్ రైస్, బ్లాక్ రైస్, ఎన్ని రకాలు. గట్టిగా పులిహార పడదు, దాని పేరేటి బూరి పడదు, బూరిలో నెయ్యి వెయ్యకపోతే పడదు, నెయ్యి వేస్తే పడదు. ఏం బతుకులండి, ఈ తినడానికి వీల్లేక గ్యాస్ ట్రబుల్ వచ్చి అనారోగ్యంతో అయిపోతున్నాం. ఆ రోజుల్లో ఈ కాలుష్య భోజనం లేదు కనుక అందరికీ జీర్ణశక్తి ఉండేది. అందులో అగస్త్యుని జీర్ణశక్తి ఎటువంటిదిట, సముద్ర జలం అంతా తాగి తాగ్గానే జీర్ణమైపోయిందిట. ఇంకా ఎక్కడి నుంచి బయటకు వచ్చే అవకాశం లేదు, నోట్లోంచే కాదు ఇంకెక్కడి నుంచి బయటకు వచ్చే అవకాశం లేకుండా తాగగానే మొత్తం జీర్ణమైపోయింది. ఈ మధ్యన ఒక ఆయన వాటర్ బాటిల్ తెచ్చుకున్నాడు, తర్వాత నా దగ్గరకు వచ్చి, గురువుగారండి వాటర్ బాటిల్ తెచ్చుకున్నానండి, నాకు అరగంటకు ఒకసారి దాహం వేస్తుందండి, కానీ నీళ్లు తాగితే నాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయండి, ఉపన్యాసం మధ్యలో 2 సార్లు బయటికి లేవాల్సి వస్తుంది, లేవడం బాగుండదు, మీ పురాణం వినకుండా ఉండలేను, తెచ్చుకున్న నీళ్లు తాగితేనే కడుపులోంచి బయటకు వచ్చేస్తున్నాయి కదా, అటువంటిది అగస్త్యుడు సముద్రం నీళ్లు తాగి ఎలా బయటకు విడిచిపెట్టకుండా ఉన్నాడండి అని అడిగాడు. ఆయన మహానుభావుడు బాగా ఉన్నాడన్నమాట ఈ కథ. కాబట్టి మానవులకి అనేక రకాల అనారోగ్యాలు, శరీరాలు గట్టిగా ఉండవు, మంచినీళ్ళు ఎక్కువ తాగితే కూడా ఇబ్బంది, తిండి ఎక్కువ తింటే ఇబ్బంది, తినకపోతే ఇబ్బంది, అన్ని ఇబ్బందులే కదా. కానీ ఆయన ఇటువంటి వట్ట సముద్ర జలం తాగగానే మొత్తం లోపల భస్మం అయిపోయిందిట, జీర్ణమైపోయిందిట, కాబట్టి ఇక బయటకు వచ్చే అవకాశమే లేదు నాయన అన్నాడు ఆయన. అప్పుడు ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ దేవతలంతా బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మ అన్నాడు, నీళ్లు ఉంటే ఒక గొడవ, లేకపోతే ఒక గొడవ, నిమిషానికి ఒకసారి నా దగ్గరికి వస్తున్నారు. అగస్త్యుడేమో నీళ్లు తాగేలా చేసింది మీరు, ఇప్పుడు మళ్ళీ కావాలంటే ఎలాగా, అయితే ఒక పని చేద్దాం, భవిష్యత్తులో భగీరథుడు అని ఒక ఆయన వస్తాడు, ఆ భగీరథుడు గంగ కోసం తపస్సు చేసి గంగని భూమికి తెస్తాడు, ఈ గంగ వచ్చి భూమి చుట్టూ చేరి పాతాళంలోకి చేరుతుంది, ఈ గంగ వల్ల తిరిగి సముద్రుడు ఏర్పడతాడు, ఈ నీళ్లు పడగానే ఆ ఇసుకపర్ర మీద ఆ గంగాజలం కాస్త సముద్రంగా మారిపోతుంది, ఆ రకంగా సముద్రం పునర్నిర్మితం అవుతుంది అన్నాడు. మళ్ళీ భగీరథుడు వచ్చాక అద్భుతమైనటువంటి సముద్రం ఏర్పడింది. అంతవరకు సముద్రం లేకుండా చాలా ఇబ్బంది పడ్డారటండి, ఏదో వర్షాకాలం వచ్చే వర్షాలు కూడా లేకుండా పోవటం వల్ల స్వల్పమైన చిన్న చిన్న నీటి చలమలతో ఇబ్బంది పడ్డారట. ఈలోపు ప్రజలకి ఏ విధమైన ఆటంకం లేకుండా ఉండడానికి సూర్యభగవానుడు ఇక్ష్వాకు వంశస్థుల ద్వారా తాత్కాలికంగా జలాన్ని ఏర్పాటు చేశాడు. లేకపోతే అసలు జలమే లేక యాతన పడేవారు. అంత గొప్పవాడు అగస్త్యుడు అంటే. ఈ అగస్త్యుడు ఒకప్పుడు దండకారణ్యంలో రామచంద్ర ప్రభువు కూడా అస్త్రాలు ఇచ్చాడని చెప్పానే, అక్కడ ఒక ఆశ్రమం కట్టుకున్నాడు ఆయన. ఈ దండకారణ్యంలో వాతాపి ఎల్వలుడు అని ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. వాళ్ళు రాక్షసులు, ఎల్వలుడు వాతాపి. అందులో ఎల్వలుడికి ఒక గొప్ప మంత్రశక్తి ఉన్నది. ఈ మంత్రశక్తితో అతడు ఎవణ్ణైనా మేకగా మార్చగలడు. ఆ రోజుల్లో ఋషులకు ఒక నియమం ఉన్నది, ఎవరైనా భోజనానికి పిలిచి నా ఇంట ఈ పూట శ్రాద్ధము అంటే, శ్రాద్ధం అంటే శ్రద్ధతో పెట్టేదండో, పితృకార్యాన్ని శ్రాద్ధం అని ఎందుకన్నారంటే చాలా భక్తితో శ్రద్ధతో పెట్టాలి. ఇది ఎక్కడ తెద్దినం రా బాబు అని పురోహితుల మీద విసుక్కుంటూ, ఎప్పుడు 12 అయిపోతుందా, ఎప్పుడు ఈ భోక్తలు భోజనం చేస్తారా, ఈ వెస్తట్లో 4 మెతుకులు పడతాయా అని విసుక్కుంటూ చేస్తే అది శ్రాద్ధం కాదు, అశ్రాద్ధం. అందుకే మన వాళ్ళకి మండిపోయిన ఈ శ్రాద్ధం అనేవారు అన్నమాట. ఇది అంటే శ్రద్ధగా లేకుండా చేస్తున్నవరా అని చెప్పడానికి. అది తిట్టి అయిపోయింది వాళ్ళ. ఈ శ్రాద్ధ కాలంలో పూర్వం కృత త్రేత ద్వాపరయుగాలలో మాంసం పెట్టేవారు, ముఖ్యంగా మేక మాంసం పెట్టేవారు. కానీ కలియుగంలో అది నిషేధం, కలియుగంలో మేక పెట్టకూడదు. సుస్పష్టంగా వేదవ్యాసులు వారు 2 పురాణములలో, నారద పురాణంలో, భవిష్య పురాణంలో 2 చోట్ల ఒకే శ్లోకం యథాతథంగా చెప్పాడు. కొంతమంది తెలివైన వాళ్ళు ప్రక్షిప్తాలు అన్నారు, కానీ వాడి మొహం ప్రక్షిప్తాలు కావు, నిక్షిప్తాలు. అవి అద్భుతమైన శ్లోకాలు అన్నమాట. అవేమిటనమాట, వరుసగా అశ్వాలంభం, గవాలంభం, సన్యాసం, ఫలపైతృకం, దేవరాక్షసుతోత్పత్తి, కలౌ పంచ విసర్జయేత్. కలియుగములో 5 పనికిరావు, వాటిని విసర్జించు. ఏమిటా 5? అశ్వమేధయాగం పనికిరాదు. కలియుగంలో అశ్వమేధయాగం లేదు. ఎవడన్నా చేస్తున్నాడంటే దుట్టి అబద్ధం, ఆ ప్రక్రియ లేదు. ఎందుకంటే భూమండలం మీద గుర్రాన్ని వదలాలి. మహారాజు గారు సైనికులతో పాటు ఆ గుర్రాన్ని వదిలితే అందరూ దాన్ని చూడాలి, ఎవరూ దాన్ని బంధించకూడదు, బంధిస్తే జయించాలి. ఇవాళ ఇండియా దాటి పాకిస్తాన్ కడితే గుర్రం చంపేస్తారు. పాకిస్తాన్ విడగొట్టేశాం కదా, ఇప్పుడు రోహింగ్యాలను తీసుకొచ్చి మళ్ళీ బంగ్లాదేశ్ నుంచి మన నెత్తిమీద పెట్టుకుంటున్నాం, భస్మాసురహస్యం నెత్తిమీద పెట్టుకుని నాశనం అయిపోతున్నాం మనం. కాబట్టి ఇవాళ అశ్వయోగం అసలు లేదు, కాబట్టి అశ్వమేధం లేదు. అలాగే గవాలంభం, గోమేధం అనే ఒక యజ్ఞం ఉన్నది. రంతిదేవుడు అనే రాజుగారు రోజుకు 2,000 ఆవులు మేము స్వర్గానికి వెళ్ళిపోతాం, నీ ఎదురుగుండా అగ్నిలో దూగుతాం, మాకోసం అగ్నిగుండం ఏర్పాటు చేయండి అంటే చేసాడు ఆయన. ఆ రంతిదేవుడు అనుదినంబును గోసహస్రద్వయంబు అన్నారు. ప్రతిరోజు 2,000 ఆవులు బలైపోవడానికి ఒక గుండం పెట్టాట. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఆవులన్నీ ఆయన్ని కోరి అగ్నిగుండం తెప్పించుకుని కావాలని దూకి స్వర్గానికి వెళ్ళిపోయాయి. అవన్నీ స్వర్గానికి వెళ్ళడం కోసం ఏర్పాటు చేసుకున్నాయి అప్పట్లో. అలాంటి పని కలియుగంలో చేయకూడదు, ఎందుకంటే ఆ కాలం వేరు, అప్పుడు గోవులకున్న శక్తి వేరు గనక. కాబట్టి గోమేధం పనికిరాదు. సన్యాసం, పరంపర లేని సన్యాస దీక్ష పనికిరాదు. ఏ శంకరాచార్య పరంపరో, మధ్వాచార్య పరంపరో, రామానుజాచార్యులు వారి పరంపరో లేకుండా సొంత పెత్తనంతో ఎవడికోడే కాషాయం కట్టుకోవటం, జాయ్ చక్రాంతక్ నేనే సన్యాసిని అంటే వీడు సన్యాసి కాదు సన్నాసి అని నేనల్లే వ్యాసుడు అన్నాడు. మళ్ళీ నన్ను అడక్కండి. ఒక అద్భుత పరంపరతో మాత్రమే సన్యాసం పుచ్చుకోవాలి. తనకు గాను తాను ఎవడికి వాడే సన్యాసి అనుకోవడానికి వీల్లేదు. మానసిక సన్యాసం వేరు, కానీ సన్యాసం పుచ్చుకోవాలంటే దానికి ఒక పరంపర ఉండాలి. ఇవాళ కలియుగంలో ఎంతమంది సన్యాసులు తయారయ్యారనుకుంటున్నారు, దొంగ సన్యాసులు ఎక్కువైపోయారు. దానివల్ల అసలు సన్యాసులకి విలువ పోతుందన్నమాట. అసలు సన్యాసమే అందరూ పుచ్చుకోకర్లా. గృహస్థాశ్రమంలో సకాలంలో చెయ్యవలసిన పనులు చేస్తే వాడికంటే గొప్పవాడు ఎవడు లేడు. సన్యాస కర్మయోగశ్చ నిశ్రేయసకరా ఉభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు ఏమని, సన్యాసము కర్మయోగము గొప్పవే, కానీ ఆ రెండింట్లో సన్యాసం కంటే కర్మయోగమే గొప్పది అన్నాడు ఆయన. ఎక్కడో అడవికి వెళ్ళి తపస్సు చేసుకునేవాడి కంటే వివాహం చేసుకుని సక్రమంగా గృహస్థాశ్రమాన్ని నిర్వహిస్తున్నవాడు ఎప్పుడూ గొప్పవాడు. మీరే గొప్పవాళ్ళట. జపమచరిల్చే జడధారి కన్నా దానాలు చేసే సంసారి మిన్నా. జపమాచరిల్చే జడధారి కన్నా దానాలు చేసే సంసారి మిన్నా. నిరతాన్న దానమే నీ పెన్ని దానం, నీ దానం నీ ధర్మం నిరుపేదల జీవాధారం. దానం ధర్మమే వేదాల నీతి సారం. ఇదే వేదాల సారం. అడవికెళ్ళి జటాజోటాలు ధరించి తపస్సు చేసుకుని జపం చేసుకునేవాడి కంటే సంసారంలో ఉంటూ ఇంత దానం చేసుకుంటూ, ముఖ్యంగా అన్నదానం చేసుకుంటూ ఉండేవాడు గొప్పవాడవుతాడు. పెద్ద నిధానం అంటే గొప్ప నిధి నిరత అన్నదానము. నిత్యం అన్నదానం చెయ్యి, ఎంతో కొంత అన్నం పెట్టు, అదే నిజమైన సంపద, అదే నిధి. ఇంక వేరే ఏమి అవసరం లేదని మన పెద్దలు అందుకని చెప్పారు. కాబట్టి కలియుగంలో స్వతంత్రంతో పైచ్యంతో పెద్దల దగ్గరికి వెళ్ళకుండా సన్యాసం పుచ్చుకోకూడదు. మీరు సన్యాసం పుచ్చుకోవాలంటే అయితే చక్కగా మన శంకరాచార్య పరంపరో, ఆది శంకరాచార్య పరంపరో, రామానుజాచార్యుల వారి పరంపరమో, మధ్వాచార్యుల యొక్క పరంపరో ఇలాంటి, లేక దత్త పరంపరో, ఏదో ఒక పరంపరను ఆశ్రయించే సన్యాసం స్వీకరించాలి. లేని సన్యాసం నిషిద్ధం. పలపైతృకం, పలము అంటే మాంసం, ఆమిషం, పలలం, పలం అని మనకి అమరకోశం చెప్పింది. అమరకోశంలో మాంసానికి చాలా పేర్లు ఉన్నాయి. అందులో ఆమిషం అన్న మాంసమే, పలలము అన్న మాంసమే. పలము వత్తకుండా ఉంటే పలము అంటే మాంసం అని అర్థం. ఇందాక వస్తుంటే చూశాను, ఒత్తు లేకుండా పలహారశాల అంటే మాంసాహారశాల అని అర్థం. ఒత్తితే ఫలహారం, అది మనం తినేది అనుకుంటున్నాను. మనం కూడా అంటే మిమ్మల్ని కూడా కలుపుకున్నాను నాలోకి. మీరు బయట ఏం చేస్తున్నారో నేను చూడలేను అనుకోండి, సీసీ కెమెరా పెట్టి. అలా కాకుండా ఆ ఒత్తు తీసి పలహారము అంటే మాంసాహారం అని అర్థం. కలియుగములో పలపైతృకము పనికిరాదు అంటే మాంసముతో తద్దినం పెట్టకూడదు. పూర్వకాలంలో కృతయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపరయుగంలో పెట్టినట్టుగా పెట్టకూడదు. ఇంకా ఆఖరిది దేవరాత్ అంటే మరిది ద్వారా లేక భావ ద్వారా సుతోత్పత్తి సంతానం పొందకూడదు. పూర్వం భర్త చచ్చిపోతే ఆ భర్త తమ్ముడి ద్వారా కానీ లేక భర్తగారి అన్నగారి ద్వారా కానీ స్త్రీ కేవలం సంతానం పొందేందుకోసం ఈ మరిదినో బావగారినో తాత్కాలిక భర్తగా స్వీకరించే ఒక నియమం ఉన్నది. దానికి దేవరన్యాయం అని పేరు. ఉదాహరణకి శంతనుడికి వరసగా కొడుకులు పుట్టుకొచ్చారు, విచిత్ర వీర్యుడు, చిత్రాంగదుడు. చిత్రాంగదుడు చచ్చిపోయాడు. విచిత్ర వీర్యుడికి అంబిక, అంబాలిక పుత్రికలు, భార్యలు. విచిత్ర వీరుడు చచ్చిపోయే సమయానికి అంబికకి అంబాలికకి పిల్లలు లేరు. అప్పుడు సత్యవతి దేవరన్యాయంతో వీళ్ళకి సంతానం ఇయ్యి అన్నది. అప్పుడు ఆయన అంబిక ద్వారా ధృతరాష్ట్రుణ్ణి, అంబాలిక ద్వారా పాండురాజుని, ఒక దాసీదాని ద్వారా విదురుణ్ణి కన్నాడు. ఇది దేవరన్యాయం అని పిలువబడుతుంది. ఈ న్యాయం కలియుగంలో లేదు. కలియుగంలో మహాపాపం పొమ్మన్నారు. ఇంకే విధంగా అయినా సంతానం పొందవచ్చు, కానీ దేవరన్యాయం పనికిరాదు. ఈ ఐదు కలియుగంలో నిషేధము. ఇందాక చెప్పినట్లుగా అశ్వాలంబం, గవాలంబం, సన్యాసం, పలపైతృకం, దేవరాజ్య సుతోత్పత్తి, కలవు పంచ విసర్జయేత్తన్నారు. అంటే విడిచిపెట్టి తీరాలి. అటువంటిది ఓ ఉపన్యాసకుడు ఉన్నాడు, నెత్తి మీద వెంట్రుకు మొక్కలేనివాడు, సొంత వదినగారిని పెళ్లి చేసుకుని లేచి వెళ్ళిపోయినవాడు. అటువంటి పాపాత్ముడి నోట్లోంచి వచ్చే మాటలు వింటే మీరెంత పాపాత్ములు అవుతారో ఆలోచించండి. అటువంటి వాడి ఉపన్యాసం విన్నారా, కొన్ని కోట్ల జన్మలు మీరు కూడా అటువంటి పాపాలు పొందుతారు. సొంత అన్న భార్యని వదినని పెళ్లి చేసుకుని పట్టుకుపోయినటువంటి నీచాతి నీచుడి యొక్క పురాణం విండమా? అసలు వాడు ఏ పాపానికైనా ప్రాయశ్చిత్తం, దానికి ప్రాయశ్చిత్తం ఉందా? లక్ష్మణుడు అన్నగారి భార్య ముఖాన్ని యథాతిథిగా చూడడానికి కూడా సిగ్గుపడ్డాడండి ఆయన. సీతాదేవి ముఖం చూడలేదట ఎప్పుడు, పాదాలకే నమస్కారం చేసేవట. అందుకే కిష్కింధాకాండలో సీతాదేవి నగలు పట్టుకొచ్చి వానరులు ఎదురుగుండా పెట్టగా రాముడు, నేను కన్నీళ్లతో ఉన్నాను, ఈ నగలు సీతవ అవునో కానో గుర్తుపట్టలేకపోతున్నాను, చూడలేకపోతున్నాను, లక్ష్మణ ఈ నగలు సీతవా కావా చూడమంటే, అప్పుడు లక్ష్మణుడు ఏమన్నాడు, నాగం జానా మీకేయూరే, నాగం జానా మీ కుండలే,
నూపురే త్వభిజానామి నిత్యం పాదాభివందనాత్.
అన్నయ్య, ఇక్కడ భుజకీర్తులున్నాయి, చెవుల కుండలాలున్నాయి, కాళ్ళకి పెట్టుకునే నూపురాలున్నాయి, పట్టాలున్నాయి, ఇవన్నీ చూస్తున్నాను. ఇందులో భుజకీర్తులు సీత వవునో కావో నాకు తెలియదు, ఎందుకంటే సీత భుజాలు నేను చూడలేదు. వదిన గారి ముఖం చూడటం కూడా ఏమో ఏ బుద్ధి పుడుతుందో అనే ఉద్దేశంతో సక్రమంగా చూడలేదు. కాబట్టి ఈ కేయూరములు భుజకీర్తులు గుర్తుపట్టలేను, చెవుల కుండలములు నేను గుర్తుపట్టలేను, కానీ కాళ్లకున్న నూపురాలు గుర్తుపడతాను. ఎందుకంటే రోజు లేవగానే వదినని తల్లి కింద భావించి ఆవిడ పాదాలకి నమస్కారం చేసేవాణ్ణి. నిత్యం పాదాభివందనాత్తు, నిత్యము పాదములకు నమస్కారం చేయటం వల్ల నూపురేత్వభిజానామి, ఈ నూపురములను గుర్తుపడుతున్నాను, ఇవి సీతవే అన్నాడు ఆయన. రోజు కాళ్ళకి దండం పెట్టడం వల్ల ఆ నూపురాలు గుర్తుండిపోయాయిట. ఈ కాళ్ళ గజ్జలు సీతవి కాబట్టి, ఈ నగలు సీతవి కాబట్టి ఆ రావణుడు ఎత్తుకుపోయినది సీత అని చెప్పేశాడు లక్ష్మణుడు. దీని ద్వారా లక్ష్మణుడు ఏ సందేశం ఇచ్చాడు? వదినని అంత జాగ్రత్తగా చూసుకో, తల్లి కంటే ఎక్కువ చూసుకో అన్నాడు ఆయన. అది మన ధర్మం మనకు చెప్పింది. కలియుగంలో ఎట్టి పరిస్థితుల్లో వదినని కానీ లేకపోతే మరదలను కానీ పెళ్లి చేసుకోకూడదు, అది నియమం. ఆ నియమాన్ని ఉల్లంఘిస్తే ఆ పాపానికి ప్రాయశ్చిత్తం ఎక్కడ ఉంటుందండి? అందుకనే ఈ దేవరాజ్య సుతోత్పత్తి, ఇది కూడా కలియుగంలో విసర్జనీయము అన్నారు, విడిచిపెట్టి తీరాలి అన్నారు. ఇవి మనం ఒళ్ళు దగ్గర పెట్టుకుని తెలుసుకోవాలి. ఇంత కథ ఎందుకు చెబుతున్నాను? పూర్వకాలంలో ఎవరైనా శ్రాద్ధం మా ఇంట్లో ఉన్నది, మిమ్మల్ని భోజనానికి పిలుస్తున్నాను అంటే తప్పనిసరిగా మునులు బ్రాహ్మణులు ఆ ఇంటికి భోజనానికి వెళ్ళవలసిందే, పిలిస్తే వెళ్ళవలసిందేట, శ్రాద్ధ భోజనానికి పిలిస్తే వెళ్ళవలసిందే. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం పెట్టినా తినాలి, మేక మాంసం పెట్టినా, కుక్క మాంసం పెట్టినా, నిషిద్ధమైన నరమాంసం పక్కన పెడితే మిగతా ఏ మాంసం పెట్టినా, విషం పెట్టినా తినాలట, తినను అనకూడదు. ఆ నియమం ఆ రోజుల్లో ఉన్నది, ఆ నియమం కలియుగానికి వర్తించదు. అందుకని ఈ వాతాపి ఎల్వలుడు ఏం చేసేవారట, ఎల్వలుడి దగ్గర ఒక శక్తి ఉందని చెప్పాను కదా, ఆ శక్తితో వాతాపిని మేకపోతుగా మార్చేవాడు. అలా పెడుతుంటే ఏమండి శర్మగారు రండి అని పిలిచేవారట. పాపం ఈ శర్మగారికి ఏం తెలుసు, వచ్చేవాడు రాగానే మా ఇంట్లో శ్రాద్ధం అనగానే ఓరిని శ్రాద్ధం అండా అనుకుని నేను అనుకునేవట, కర్మగారి పిలిచావా భోజనానికి అనుకునేవట. శ్రాద్ధంలో భోజనం పెడుతున్నాను రండి అంటే వినవలసిందే, తినవలసిందే కదా, ఈయన మడిగట్టు కూర్చునేవాడు. సోదరుణ్ణి మేకపోతుగా మార్చి ఒక పటక్కన మెడ నరికి వాడిని చంపేసి ఆ మాంసం బాగా వండేవాడు, మంచి మసాలాలు దట్టించి వండేవాడు, బాగా నూనె వేసి కల్తీ లేని శాల్తీతో వండేవాడు. ఆ తర్వాత పెద్ద విస్తరాకు వేసి ఈ మాంసం అంతా వడ్డించేవాడు. ఈ మాంసంలో ఎంతో కొంత అవతలవాడు తిన్నాక వీడి దగ్గర ఒక మంత్రం ఉందన్నమాట, వాతాపి పునర్జీవయతు అనగానే ఆ కడుపులో ఉన్న మాంసం వాతాపి కింద మారిపోయేది, వాతాపి మేక కింద మారిపోయి కొమ్ములతో ఆ కడుపుని చీల్చి బయటకు వచ్చేవాడు. అంటే అవతలవాడు ఎవడైనా మాంసం తింటే వాడి కడుపులోకి వీడు మళ్ళీ బతికేవాడు అనమాట, బతకడం కూడా మేకగా మారి బతికేవాడు, మేకకున్న కొమ్ములతోటి ఆ కడుపుని చీల్చి బయటకు వచ్చేవాడు. దాంతో ఈ శ్రాద్ధంలో భోజనం చేసిన భోక్త చచ్చి కింద పడేవాడు. ఈ మేక బయటికి రాగానే వాడిని మళ్ళీ వాతాపిగా మార్చి ఈ అన్నదమ్ములిద్దరూ ఈ చచ్చినవాడి మాంసాన్ని చక్కగా వండుకుని కొంత పులిహారగా కొంతేమో ఆవకాయగా, దిక్మాలాడు బెల్లం ఆవకాయ కూడా తింటారు వీళ్ళమోహన్ తగలయ్య అని నేను అలా వ్యాసుడు అన్నాడు, బెల్లం వెయ్యిన ఆవకాయ కింద ఈ మాంసం నరమాంసం ఆవకాయ పెట్టుకుని ఇలా రకరకాల ఆవకాయలు వేసుకుని తినేసేవారు. ఇలా ఎంతమంది మునుల్ని తిన్నారో, ఎంతమంది మానవులు వాళ్ళ కడుపులో పడ్డారో లెక్కలేదు. కనీసం 300,000 మంది మునులు చచ్చిపోయారట వాళ్ళ వల్ల. ఇది మునులకి భయం కలిగించింది. ఈ దుర్మార్గులేమో మునులు వేషాలు వేసుకుంటున్నారు, శ్రాద్ధానికి భోజనానికి పిలుస్తున్నారు, పిలిస్తే వెళ్ళాలి, వెడితే వాళ్ళు పెట్టింది తినాలి, తిన్నాక మన్న తింటున్నారు వాళ్ళు. ఎలా ఈ గండం నుంచి బయటపడ్డం అనుకున్నారట. అప్పుడు మళ్ళీ నారద మహర్షి వచ్చి అన్నిటికీ ఉన్నాడుగా మహానుభావుడు అగస్త్యుడు, ఆయన్ని పట్టుకోండి అన్నట్ట. అందరూ వెళ్ళి అగస్త్యుడి కాళ్ళ మీద పడ్డారు. సముద్రం తాగిన వాడివి, కొండని స్తంభింపజేసిన వాడివి, ఎంతోమందికి ఉపకారం చేసిన వాడివి, పాపాత్ముల్ని శిక్షించే మహాత్ముడివి, నీ శక్తి అపూర్వం. అసలు అదేంటో తెలియదు కానీ కొంచెం పొట్టిగా ఉన్నవాళ్ళకి శక్తి ఎక్కువ ఉంటుందండి. చాలామందిని చూడండి మీరు, కొంచెం పొట్టిగా ఉన్నవాళ్ళకి పవర్ ఎక్కువ ఉంటుంది. సుబ్రహ్మణ్యం గారికి కూడా అదే పవర్ ఏమో అన్నాను మనం. అప్పుడప్పుడు ఆయన చూస్తే బహుశా గురువు గారికి సేవ చేయడానికి ఆయనే అగస్త్యుడేమో అనిపిస్తుంది. గురువు గారు నారదుల వారైతే ఆయన అగస్త్యుల వారు. సరే ఇదో పక్కన పెడితే నాయనలారా, పొడుగ్గా ఉన్నవాళ్ళు పెంగెట్టుకోకండి. పొట్టిగా ఉన్నవాళ్ళందరినీ సాక్షాత్ అగస్త్యుడు అన్నారు. పొడుగ్గా ఉన్నవాళ్ళు ఎవరు? పొడుగ్గా ఉన్నవాళ్ళంతా కూడా అయితే వశిష్ఠుడు లేదా విశ్వామిత్రుడు లేదా దుర్వాసుడు. దుర్వాసుడు వద్దులండి, వశిష్ఠుడిగా విశ్వామిత్రుడిగా మారండి. మళ్ళీ దుర్వాసుడు వస్తే మీకు లేనిపోయిన గొడవ, మిమ్మల్ని ఏకాదశికి భోజనానికి పిలవాలంటే భయం, అక్కడి నుంచి లేనిపోయిన తంట. అందుకని అగస్త్యుడి గురించి చెప్పి నారదుడు, అగస్త్యుడు ఏ పనినైనా చేయగలడనగానే వీళ్ళంతా వెళ్ళి వాళ్ళ అగస్త్యుడి కాళ్ళ మీద పడ్డారు. మహాత్మా, అగస్త్య మహర్షి, ఈ గండం నుంచి మమ్మల్ని రక్షించే బాధ్యత నీదే. పరమ దుర్మార్గులైన వాతాపి ఎల్వలులను శిక్షించి, ప్రజల్ని రక్షించి, మమ్మల్ని కటాక్షించి మాకు మోక్షం ఇచ్చే బాధ్యత నీది అనగా, అలాగే అన్నాడు ఆయన. ఆ దుర్మార్గులు ఇంత పని చేస్తున్నారా, ఇంతకాలం నాకు ఆ విషయం తెలియలేదు, ఇహ వాళ్ళ పాపం పండింది అని ఒక రోజున బయలుదేరాడు. ఆ రోజు అమావాస్య, పైగా అమావాస్య నాడు తప్పనిసరిగా శ్రాద్ధం పెడతారు ఈ రాక్షసులు. అందుకే సరిగ్గా అమావాస్య నాడు ఇంకా కాసేపట్లో 10-11 అవుతూ ఉండగా ఈయన దండం కమండలం పట్టుకుని జటాజూటాలు ధరించి రుద్రాక్షలు పెట్టుకుని విభూతి పూసుకుని రావడం మొదలుపెట్టాడు. అగస్త్యుడి శరీరం అంతా భస్మంతో ఉంటుందిట. ఆయన పరమశివ భక్తుడు, అంత హరినామ సంకీర్తన ప్రియుడు. శివుణ్ణేమో పూజిస్తాడు, హరిని కీర్తిస్తాడు. ఇటువంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. శైవులకి వైష్ణవద్వేషం, వైష్ణవులకి శైవద్వేషం ఉంటుంది, కానీ అలా కాదు ఆయన. చూడండి, ఆయన కాశీ శివభక్తుడు, కానీ శ్రీనివాసుడి పెళ్ళయిన తర్వాత శ్రీనివాసుడు పద్మావతితో 6 నెలలు అగస్త్యుడి ఆశ్రమంలో ఉన్నాడు. కేవలం పోని శివకేశవ భేదం లేకుండా ఉంటాడా అంటే, అమ్మవారి భక్తుడు, లలితా సహస్రనామం కంఠస్థం చేసి లోకంలో వ్యాప్తి చేసినవాడు ఆయన, త్రిశతి వ్యాప్తి చేసినవాడు ఆయన, అమ్మవారి భక్తుడు. ఈ విధంగా సకల దేవతా భక్తుడు, అన్ని దేవతలు కలిపి ఒకే పరబ్రహ్మమని గుర్తించిన జ్ఞాని. ఆ జ్ఞానం వచ్చేదాకా మనం బాగుపడం. ఈ రోజు నుంచి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దేవత భేదం పెట్టుకోకూడదు. అదేమిటో, శివాలయానికి పెడితే విష్ణువుని చూడ్డు కొందరు, మరి కొంతమంది వైష్ణవాలయానికి పెడతారు శివుని తిట్టడం మొదలెడతారు. ఈ ఇద్దరికి అమ్మవారు అంటే కొందరికి మంట. ఆఖరికి ఇంకా విచిత్రం ఏంటంటే, లక్ష్మీదేవిని కూడా తిట్టాడు ఈ మధ్యన ఒకడు. ఇంకా చిత్రం తెలుసా, కృష్ణుడి ముందు నారాయణుడు ఎంత వాడు బతికి అంత అన్నాడు ఒకడు. ఇంకేం చెబుతాం ఈ మానవుల మూర్ఖత్వం. కొంతకాలం పోయిన తర్వాత ఈ కలియుగంలో ఎవడికి వాడే, నేనే దేవుడు పక్కవాడు దేవుడు గాడు అంటాడు. పూర్వం మునులందరూ ఎంత తపస్సు చేసి ఎన్ని మహిమలు సంపాదించినా కలిసి ఉన్నారు. వశిష్ఠుడు విశ్వామిత్రుడు మొదట్లో తగాదా పడినా తర్వాత ఎంతో ఐకమత్యంతో రాముడికి సేవ చేశారు. అగస్త్యుడు, కౌండిన్యుడు, అత్రి, మరీచి, దక్షుడు, కపిలుడు, అక్షపాదుడు, అంగిరుడు, శాండిల్యుడు, క్రతువు, కణ్వుడు, కుత్సుడు, భృగువు, విశ్వామిత్రుడు, మైత్రేయుడు, మార్కండేయుడు, ఆసురి, వామదేవుడు, కపి, దుర్వాసుడు, బకుడు, వ్యాఘ్రపాదుడు, మాండవ్యుడు, వీళ్ళంతా ఒకే చోట ఉండేవారు. మళ్ళీ ఎవరిదారిన వాళ్ళు వెళ్ళిపోయేవారు. ఒక్కనాడు వాళ్ళలో వాళ్ళు తగాదా పడలేదు. అనవసరంగా తగాదా పడినా మళ్ళీ కలిసిపోయేవారు వాళ్ళు. ఇప్పుడు కలియుగంలో అలా కాదు. ఒక పీఠం దగ్గరికి ఇంకో పీఠం వాడు రాడు. ఏ స్వామీజీ భక్తులు ఆ స్వామియే. ఏ మా స్వామీజీ తప్ప మీ స్వామీజీ కండువ మా మెడలో కనపడకూడదు. ఎంత మూర్ఖత్వం ఇది. ఇలా కొట్టుకుంటే దేశానికి మనమేం సందేశం ఇస్తాం, మనమేం తరిస్తాం? భేదబుద్ధి వల్ల సర్వనాశనం అయిపోతారు ఎవరైనా సరే. దేవతా ద్వేషం ఎప్పుడూ పనికిరాదు. ఈరోజు నుంచి శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణురు విష్ణోస్య హృదయం శివ అనుకోండి అంతే అంతమాట. మహానుభావుడు శంకరుడు ఎంత బాగా చెప్పాడండి. ఎక్కడికక్కడ ఆయన దగ్గర మనం నేర్చుకోవాల్సింది అదే. ఈ ప్రపంచమంతా పరబ్రహ్మస్వరూపమని చెప్పాడు ఆయన, కానీ ఆ పరబ్రహ్మ అనేక రూపాలతో ఉన్నాడని చెప్పాడు. అలా అనేక రూపాల్లో ఉన్న దేవతలందరినీ స్తుతించాడు. ముదాకరాత్త మోదకం అంటూ గణపతిని స్తుతించాడు. దారిత దశముఖ కీర్తి పురతో మమ పాతు హనుమతో మూర్తి అని హనుమంతుణ్ణి స్తోత్రం చేశాడు. రామస్తోత్రం ఇచ్చాడు. భద్రాచలం వెళ్ళి వామాంకస్థిత జానకి పరిల సత్కోదండ దండంకరే చక్రంచోర్ధకరేణ బాహుయుగళే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాత పత్రనయనం భద్రాద్రి మూర్ధిని స్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే అనే శ్లోకం రాసి తెల్లవారు లేస్తే భద్రాచలంలో మనం అందరం చదువుకునే ఆ స్తోత్రం, ఆయన అందించిన స్తోత్రం, ఎటువంటి స్తోత్రం రాసి భద్రాద్రి రాముణ్ణి వినుతించాడు. అహోబలం వెళ్ళాడు, నరసింహస్వామి మీద రాశాడు, లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబమన్నాడు. అమ్మవారు లక్ష్మీదేవి మీద అద్భుతమైన స్తోత్రం, కనకధారా స్తోత్రం రాశాడు. సీతాదేవి మీద రాశాడు, సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాత స్తోత్రం రాశాడు. అలా ఆయన ముట్టుకొని స్తోత్రం ఉందా? కామాక్షి మీనాక్షి ఒకటేమిటి? శివుడి మీద రాశాడు, విష్ణువు మీద రాశాడు. ఏ రూపంలో ఉంటే పరమాత్ముడిని ఆ రూపంలోనే దర్శించుకున్నాడు. ఆఖరిని ఇవన్నీ విడిచిపెట్టండిరా, ఆఖరిని ఏం చెప్పాడు ఆయన? చిదానంద రూపం శివోహం శివోహం, నేనే శివుణ్ణి శివోహం అని చెప్పాడు ఆయన. గురు స్తోత్రం అందించాడు ఆయన. గురువుగారి మీద భక్తి లేకపోతే ఎన్నుంటే ఉపయోగమేముంది అన్నాడు ఆయనే. ఇంతటి జ్ఞానం ఎలా వస్తుంది? క్రమక్రమంగా ఈ చరాచర జగత్తంతా వ్యాపించిన పరమాత్మ ఒకడే అనేటటువంటి జ్ఞానం రావాలంటే సరి అయిన గురువుని పట్టుకోవాలి. ఈ కలియుగంలో బాధల గురువులు ఎక్కువైపోయారు, సరిగ్గా బోధించే గురువులు తగ్గిపోయారు, దాంతో భ్రమలు ఎక్కువైపోయాయి. ఈ మూర్తి తప్ప ఆ మూర్తిని ఇంకోటి పట్టుకోవట్లేదండి, చాలా ప్రమాదకరమైంది ఇది. ఈ పోకడ అస్సలు మంచిది కాదు. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎవడి పందిరి వాడిదే. వినాయక చతుర్థి వచ్చిందంటే ఏమంటే మా గుడికే రండి, ఆ గుడికి వెళ్ళొద్దు అంటున్నాడు. ఏది ఏలూరులో మా పీఠం దగ్గర 4 వినాయక స్వామి పందిళ్ళు, ఈ పందిరి కడితే ఆ పందిరివాడి కోపం, ఆ పందిరి కడితే ఆ పందిరివాడి కోపం, అన్ని చోట్లకి వెళ్ళాలట. వెళ్ళిన చోట ఈ పందిరి కంటే గొప్ప పందిరి లేదని పొగడాలట. ఎంత బాధ అనిపిస్తుంది ఇప్పుడు దానివల్ల. ఒక్క పందిరి పెట్టుకుని అందరూ కలిసిన్నా ఉండండి, లేదా 4 పందిర్లు పెడితే వీడు అక్కడికి వాడు ఎక్కడికి వెళ్ళాలి, వెళ్ళకపోతే ఉపయోగం ఉంది? ఆ గుడికి, ఈ పద్మాకర్ గారి గుడికి వెళ్ళకూడదు మనం, రత్నాకర్ గారి గుడికే వెళ్ళాలి. మళ్ళీ రత్నాకర్ గారు ఏం చేస్తారనమాట, ఆ శంకర్ గారు గుడికి వెళ్ళకూడదు, శంకర్ గారు సుబ్రహ్మణ్యం గారు గుడికి వెళ్ళకూడదు, ఎవడు గుడి వాడిదేట. చిచ్చి ఆ గుడి మంచిది కాదండి, ఈ గుడే మంచిదిట. ఇప్పుడు నువ్వు తిట్టేది గుళ్ళో ఉన్న దేవుణ్ణా లేకపోతే అవతల వ్యక్తినా? ఈ ప్రమాదకరమైనటువంటి ఆలోచన వల్ల ఇహము ఉండదు పరము ఉండదు, చివరికి సర్వనాశనం వస్తుందట. ఆ మహాభయంకర దుస్థితి నుంచి బయటపడి మనందరం ఎప్పటికప్పుడు గొప్ప జ్ఞానం పొందాలి. అగస్త్య మహర్షిని ఆ రోజుల్లో ఋషులంతా పొగిడేవారు, అగస్త్యుడు ఇతరులను పొగిడేవాడు. అందుకని అగస్త్యుని దగ్గరికి వెళ్ళిన వాళ్ళంతా, మహానుభావ నువ్వు ఋషివి, ఋషివే కాదు ఋషుల్ని రక్షించే పుణ్యాత్ముడివి, వాడి సంగతి చూడు అంటే ఆయన దండకమండలాలు పుచ్చుకుని వాళ్ళని రక్షించడానికి ఈ అమావాస్య నాడు వెతుక్కుంటూ వెతుక్కుంటూ ఈ వాతాపి ఎల్వలుడు ఉన్న ఆశ్రమం దగ్గరకు వచ్చాడు. ఎల్వలుడు చూశాడండోయ్, దూరం నుంచే వస్తున్న మహానుభావుడిని అగస్త్యుణ్ణి చూచాడు. ఆహ్, ఈ అగస్త్యుడు కొంచెం బలంగా ఉన్నాడు, దృఢంగా ఉన్నాడు. ఎంతో పూర్వం వచ్చిన మహర్షులు పద్మాకర్ గారు లాగా బక్క చిక్కిపోయి ఉన్నారు. లోపల మాంసం తక్కువ, ఎముకలు ఎక్కువ, కానీ ఈ వచ్చిన వాడి దగ్గర మాంసం ఎక్కువ, కొంచెం ఎముకలు తక్కువగా ఉన్నాయి, వీడు బాగా దొరికాడు అనుకున్నట్ట. అనుకుని అగస్త్య, ఇలా రా ఒక్కసారి మహానుభావ, రా మా ఇంట్లో అమావాస్య శ్రాద్ధం భోజనం పెడుతున్నానన్నట్ట. ఆహా, ఎంత మంచి మాట విన్నాను, ఎవడు శ్రాద్ధం పెడతాడా వాడి శ్రాద్ధం సంగతి ఎవడో చూద్దాం అనుకుంటున్నాను నేను, వచ్చానరా, నీ శ్రాద్ధం నేను దగ్గరుండి పూర్తి చేస్తాను అన్నాడు ఆయన. అన్నాడు, నీ శ్రాద్ధం నేను పెడతానని చెప్పడం అన్నమాట అని పలికి, ఏది నాకు మేక మాంసం అంటే బాగా ఇష్టం, ఇంకా ఆయన చెప్పకుండానే చూడు, ఏదో మినుకు మినుకు ఉంటాం చూసుకొని, ఆయన బ్యాటరీ అయిపోయిందేమో, ఇవన్నీ నేను చెప్పుకోవాల్సి వస్తుంది, ఇదో శ్రాద్ధం, నీ శ్రాద్ధనే పెడతానరా అన్నట్టు ఆయన. పెడతానని చెప్పి తర్వాత లోపలికి రాగానే మేక మాంసంతో భోజనం పెడుతున్నావంటే అలాగేనండి అన్నాడు ఆయన. సాధారణంగా నేనే మేక మాంసంతో భోజనం పెడతానని అవతలవాడిని పిలిచేవాడిని, పిలిస్తే అవతలవాడి ముఖం చిట్లించుకునేవారు, వీడెవడో వెర్రెళ్ళో ఉన్నాడు, వీడే మేక మాంసంతో భోజనం పెట్టమంటున్నాడు, సులభంగా మన వల్లో పడ్డాడు, వీడిని తినేయొచ్చు అనుకుని లోపలికి పిలిచి పెద్ద పీట వేసి కూర్చోబెట్టి ఆకు కూడా వేశాడు. ఒక్క 10 నిమిషాలు కూర్చొని జపం చేసుకోండి అనగా, ఏం జపం చేస్తామయ్యా, ఆకు వేసాక అక్కడ కూర్చోబెట్టి జపం చేయమంటే ఏం చేస్తాం, ఎప్పుడు విస్తట్లో మెతుకులు పడతాయా అని జపం చేయాలి, ఇక తొందరగా భోజనం పట్టుకురా అన్నట్టు ఆయన. వెడుతున్నానండి వెడుతున్నాను, లోపలికి వెళ్ళి వాతాపిని తన మహామహిమతో మేకపోతుగా మార్చి అజంగా మార్చి తర్వాత కత్తితో వాడి తల నరికి వాడి మాంసాన్ని ముక్కలు ముక్కలు చేసి కొమ్ములు కాలిగిట్టలు తీసి పక్కన పెట్టాడు, కాళ్ళు తీసి పక్కన పెట్టాడు, కొమ్ములు పక్కన పెట్టాడు. షాపుల్లో చూసారా ఆదివారం మటన్ షాప్, అక్కడ తలకాయ పెడతాడనమాట. అంటే అది గొర్రె మేకో తెలియడానికి, తలకాయ ఒకటే ఉంటుంది కానీ ఈ గొర్రెలకు తెలియదు ఆ మాంసం ఏమిటో. తలకాయ వెళ్ళాడు కట్టినంత మాత్రం చేత అక్కడ ఉన్నది ఆ మేక మాంసమా, వాడు ఏ మాంసం పెట్టాడో, ఏ శ్మశానం నుంచి మనిషి మాంసం బీక్కు పెట్టుకొచ్చి పెట్టాడో. అయినా వీళ్ళకి తెలియదు అనమాట. అందులో తురకాడి మాంసం తినడానికి కర్మ కాకపోతే ఎన్ని నరకాలు వస్తాయండి, అనకూడదు కదా. చిచ్చి చిచ్చి అలాంటి వాటి తోలికి వెళ్ళిన వాడికి ఇక విముక్తి లేదు. ఏదో కర్మగాని మాంసం తినాల్సి వస్తుంది, తినాల్సి వస్తే నీ మాంసం నువ్వే తిను. అంటే నీ మాంసం అంటే నీ శరీరం కోసుకుని కాదు, నీ మేకను నువ్వే తెచ్చుకుని, నీ గొర్రెను నువ్వే తెచ్చుకుని చంపుకో. ఆ హలాల్ అనే పేరుతో అమ్ముతున్నటువంటి మాంసంలో ఉన్న భయంకరత్వం తెలిస్తే జీవితంలో అన్నం తినలేము మనం, అది మహాపాపం. నేను ధైర్యంగా ఇలాగే చెబుతాను, నాకు వచ్చే నష్టం లేదు, ఎవడేమనుకున్నా నేను చెప్పవలసింది నేనే చెబుతాను, నా ధర్మం కోసం ఏదైనా చేస్తాను. ఎందుకంటే మన ధర్మాన్ని మనం నిలబెట్టుకోలేనప్పుడు బతికేమిటి ఉపయోగం? కాకిలా 100 ఏళ్ళు బతికినా కంటే హంసలాగా 6 నెలలు బతకమన్నారు. నిజానికి హంసే 6,000 ఏళ్ళు బతుకుతుంది అనుకోండి, అది తెలియదు చాలామందికి. హంసకున్న ఆయువు కాకికి లేదు, హంసలు లక్షల సంవత్సరాలు జీవిస్తాయి. అది తెలియక హంసల కలకాలం 6 నెలలు బతుకుంటున్నారు. కానీ మానవుడు తన ధర్మం దెబ్బతింటున్నప్పుడు ఆ ధర్మం కోసం ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడాలి. తన ధర్మం పోయాక వీడు బతికినా చచ్చిన వాడితో సమానం. శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. ఎవరు చెప్పారు? కృష్ణుడు చెప్పాడు భగవద్గీతలో శ్లోకం ఇది. లోపమున్నా తేడాలున్నా నీ ధర్మమే గొప్పది. నీ ధర్మంలో కొన్ని లోపాలు ఉండొచ్చు కాక, ఉన్నా నీ ధర్మం నీ ధర్మమే. పరధర్మం చక్కగా అనుష్ఠానం చేయటం కంటే, చక్కగా ఆచరింపబడిన పరధర్మం కంటే లోపమున్నప్పటికీ నీ ధర్మమే నీకు శ్రేయస్సుని చేకూరుస్తుంది. నీ మతంలో చచ్చినా పర్వాలేదు, స్వధర్మే నిధనం శ్రేయ అంటే నీ మతంలో చావు పర్వాలేదు, నీ మతంలో ఉండి చచ్చిపోయినా పర్వాలేదు, కానీ పరధర్మం వల్ల డబ్బులు వస్తుందని, బియ్యం వస్తాయని, నూనె నెత్తి మీదకు వస్తుందని అని వెళ్ళకు. పరధర్మం భయంకరం అన్నాడు ఆయన. పరధర్మం వల్ల ఎప్పుడూ లాభం లేదు, ఏమైనా నీ ధర్మాన్ని ఆచరించన్నారు. అందువల్లే మన వాళ్ళు ఆ రోజుల్లో ఔరంగజేబు ఎన్నో లక్షల మందిని చంపాడు, అక్బరు బాబరు నరికేశారు, అల్లావుద్దీన్ ఖిల్జీ శవాలు గుట్టలు పోశాడు, అయినా ఆ రోజుల్లో మతం మారకుండా నిలబడ్డారు. వాళ్ళ వారసులం మనం. మారిన దౌర్భాగ్యాలు ఎలాగో చెడ్డారు, మనం ఎందుకు ఇప్పుడు ఎందుకు మారాలి? 1000 సంవత్సరములు మన పెద్దలు ఆత్మత్యాగం చేసి మన ధర్మం నిలబెడితే, ఆ ధర్మాన్ని నిలబెట్టుకోక డబ్బుల కోసమో ఇంకో దానికోసమో ఇంకో దానికోసమో ఫ్రీగా బస్సు ఎక్కడం కోసమో ఫినాయిల్ తాగడం కోసమో మన ధర్మం మారతారా? దీనివల్ల ఏమైనా లాభం ఉన్నదా? ఎప్పుడు మారకండి, మన ధర్మంలో ఉందాం. మనం ఎవరిని ద్వేషించట్లేదు, మన ధర్మం నిలబెట్టుకోవడం కోసం నిలబడదాం అంటున్నాను. అందువల్ల ఎందుకు చెప్తానంటే, ఈ తలకి మాంసం వండడం కొంచెం కష్టంట, అందుకని తల కొమ్ములు కాళ్ళు తీసి పక్కన పెట్టి మిగతా మాంసం అంతా వండి చర్మం తీసేసి ఈ మొత్తం మాంసం అంతా విస్తట్లో వేశాడు. అప్పుడు అగస్త్యుడు ఆయన వాసన చూసి మాంసాన్ని, ఇందులో ఉత్తమ మాంసం లేదన్నట్ట. అదేంటంటే మొత్తం మాంసం ఇక్కడ పెట్టాను అన్నాడు వాడు. నీ ముఖం ఉత్తమ మాంసం అంటే ఉత్తమాంగం, ఉత్తమాంగం అంటే తల. మేక తలకాయ లేకపోతే అన్నం ఏం తింటాం? మాంసాల్లో కల్లా తలకాయ మాంసం చాలా స్పెషల్. అందుకేగా కొంతమంది తలకాయ మాంసాన్ని రేట్ ఎక్కువైనా కొట్టించుకుంటారు, తలకాయ కూడా ఇక్కడ పెట్టన్నట్ట. అది వండలేనంటే వండకపోయినా పచ్చిదైనా తినేస్తాను, పెట్టి ఇక్కడ తల అన్నట్ట. కొమ్ములుంటాయి కదా అంటే, కొమ్ములుంటే నీకేమిట్రా, నా రొమ్ము గట్టిది, పెట్టెక్కడ అన్నాడు. ఈయన తలకాయ పెట్టాక కాళ్ళు లేవన్నట్ట, కాళ్ళ గట్లు కూడా పెట్టించుకుని కాళ్ళు మింగేశాడు, కొమ్ములతో తల మింగాడు, మొత్తం మాంసం అంతా గుడ్డుక్కుని మింగాడు. ఆయన శివస్వరూపుడు, విషమైనా మింగగలడం, ప్రపంచమంతా మింగగలడు ఆయన. భూమి భూమి మింగే శక్తి ఆయనకున్నది. సముద్రం తాగిన వాడికి ఈ సముద్రాలతో కూడిన భూమి మీద ఉన్న ఒక చిన్న మేకం తినడం పెద్ద కష్టమా? మొత్తం తిన్నాడు. తిన్నాక వీడికి మతిపోయిందిట, వీడు నాకంటే పెద్ద రాక్షసుల్లో ఉన్నాడు అనుకుని, వాతాపి పునర్జీవయతు అన్నట్ట. అనగానే ఈయన పొట్టల తడువుకుని జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అన్నాడు. ఈ కడుపులోంచి వాతాపి బయటికి రావట్లేదు. దాంతో ఈయన కంగారు వచ్చి మంత్రం మర్చిపోయారేమో అనుకుని, అదేదో సినిమాలో చూడండి, ఓపెన్ సెసేయం సెసేయం ఓపెన్, మంత్రం మర్చిపోయి లోపల ఏడుస్తాడు. అలా నేను ఏమన్నా మంత్రం మర్చిపోయానా, ఈ కడుపులో ఉన్నటువంటి మేక బతకట్లేదు అనుకుని మళ్ళీ వాతాపి పునర్జీవయతు అంటే వాడు ఆ కడుపులో ఉన్నవాడు బయటికి రాడు, ఈయన మళ్ళీ జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం, ఈయన బతుకు అంటాడు, ఈయనేమో మెతుకు అరిగిపో అంటాడు. మూడుసార్లు అయ్యింది, మూడుసార్లు ఈయన జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అన్నాడు. కడుపులో ఉన్నవాడు పూర్తిగా డైజెషన్ అయిపోయాడు. ఇక కడుపులోంచి తెల్లారాక కూడా చెత్త బయటకు వచ్చే అవకాశం లేదు, కొమ్ములు గిట్టలు అన్నీ అరిగిపోయాయట. అది డైజెషన్ పవర్ అంటే. అలాంటి డైజెషన్ పవర్ ఉన్నటువంటి వాడు చాలా అరుదుగా ఉంటారు. భీముడు అలాంటి వాట. రామచంద్ర ప్రభు శుభ్రంగా భోజనం చేసి మళ్ళీ బండి మీద కూర్చుని బకాసురుడు వచ్చేలోపు బకాసురుడి కోసం పెట్టుకెళ్ళిన ఆహారం అంతా మళ్ళీ తినేసి యుద్ధం చేశాడు. ఆయన రోజుకి 3 గంటల కంటే ఎక్కువ నిద్రపోనివాడు ఎవడన్నా ఉన్నాడంటే భీముడే. భీముడికి అస్సలు నిద్ర ఉండదు, చాలా తక్కువ. దిక్కుమాలిన వాళ్ళు అనకూడదు కానీ కొన్ని సినిమాల్లో కంపు చేసేసి ఏది నిద్రపోయేట ఆయన పెద్ద పొట్టేసుకుని మత్తు వదలరా. మహానుభావుడు ఘంటసాల పడేడు కాబట్టి వింటాం కానీ మనం ఆయనకి మత్తు ఏమిటి? భారతం మొత్తం సక్రమంగా చదివితే నిద్ర తక్కువ పోయినవాడు ఆయనే. లక్కయుళ్ళు తగలబడిపోతే అందరూ నిద్రపోతూ ఉంటే భుజాల మీద వేసుకుని నెత్తి మీద పెట్టుకుని చేతుల్లో పెట్టుకుని ఎంతమందిని మోసుకుని నిద్రలేకుండా అడవిలోకి తీసుకెళ్లిన వాడు ఆ పుణ్యాత్ముడు. కృష్ణుడికి పాండవులకి మొట్టమొదటి సమాగమం ఎక్కడ ఏర్పడింది? ద్రౌపదీ స్వయంవరంలో. ద్రౌపదీ స్వయంవరానికి పాండవులు మారు వేషంలో వచ్చారు. ఇది బకాసురుడు తచ్చాక ఏకచక్రపురం నుంచి వచ్చారు. అక్కడికి వచ్చినప్పుడు కృష్ణుడు పాండవుల్ని కనిపెట్టి అవిరళ భస్మమధ్యమున అగ్నికణంబుల పోలే బ్రాహ్మణ ప్రవరులలోన ఏర్పడక పాండవులే ఊరు నున్న చూచి యాదవ వృషభుండు కృష్ణుడు ముదంబున వారిని రింగి పార్థుడి యువతి పరిగ్రహించు ననియున్ తలచన్ మనంబునన్నంటాడు. పాండవులు 5 బ్రాహ్మణ వేషాల్లో ఉన్నారు. వాళ్ళని చూడగానే కృష్ణుడు బలరాముడి కేసి తిరిగాడు. ఆ 5 ఉన్నారే వాళ్లే పాండవులు. బూడిదులో నిప్పు కనక లాగా ఉన్నారు వీళ్ళు. నివురు గప్పిన నిప్పులా ఉన్నారు. నివురు అన్నా నీరు అన్నా బూడిద. ఓ చోటి ఏమవుతుంది, కొంతసేపటికి నిప్పులు అలా అలా కాలి పైన బూడిద ఏర్పడుతుంది. బూడిద అడుగున నిప్పు ఉంటుందండోయ్, కానీ పైన బూడిద ఉండడం వల్ల అడుగునున్న నిప్పు మనకి కనపడదు. పొరపాటున బూడిద మీద కాలేస్తే అడుగునున్న నిప్పు చుర్రుమని కాలుని కాలుస్తుంది. అబ్బా బూడిద కింద నిప్పు ఉందా అని అప్పుడు తెలుస్తుంది. బూడిద అడుగున ఉన్న నిప్పు ఎలా అయితే కనపడకుండా ఉంటుందో అలా ఇప్పుడు పాండవులు ఉన్నారు. అనగా వాళ్ళ వేషం బ్రాహ్మణ వేషం, భస్మం పూసుకుని వాళ్ళు బూడిద గప్పిన నిప్పులో ఉన్నారు. వాళ్ళ తేజస్సు క్షాత్ర తేజస్సు, వాళ్ళ వేషం విప్రవేషం. ఈ విప్రవేషంలో ఉన్న పాండవులు నేను కనిపెట్టేశాను. అందులో అర్జునుడు ఉన్నాడే, వాడి మత్స్యంత్రం పడగొడతాడు, ద్రౌపదిని పరిగ్రహిస్తాడు అని కృష్ణుడు చెప్పాడు. అది మొట్టమొదటిసారిగా కృష్ణుడు పాండవుల్ని చూడడం అన్నమాట. అప్పటి వరకు పాండవుల్ని కృష్ణుడు అసలు చూడలేదు. ఎక్కడి ద్రౌపదీ స్వయంవరం, ఈ లోపేమో ఆయన్నేమో ఎన్నో పాటల్లో పెట్టేసి భీముడు తిండి తిని పడుకున్నట్ట, అప్పుడు వచ్చి మత్తు వదలరా అని పాడేట, ఈయన లేచాట. ఈ కల్పిత కథలు మీకు దగ్గరికి వెళ్ళిపోతున్నాయిగా, అది నిజం అనుకుంటున్నారు. అసలు భీముడు ఎంత తిన్నా నిద్ర రాదు, ఆయనకు ఆరోగ్యం ఎక్కువ. నిద్ర ఎవరికి వస్తుంది? ఇండైజేషన్ ఉన్నవాడికి, దిక్కుమాలిన రోగాలు ఉన్నవాడికి, షుగర్ ఉన్నవాడికి, బీపీ ఉన్నవాడికి, లోపల గ్యాస్ ట్రబుల్ ఉంటే నిద్ర వస్తుంది. తిన్న తిన్నట్టు అరిగిపోయి మంచి ఆరోగ్యంగా ఉంటే అడిగి నిద్ర ఎందుకు వస్తుందండి? కేవలం 4 నుంచి 3.5 గంటలు మాత్రమే నిద్రయ్యాడు ఆయన. అందుకే కీచకుడు వచ్చి అవమానించినప్పుడు 12:30 ద్రౌపది వస్తే అప్పుడు పడుకుని 2 లేచిపోయేట ఆయన. మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు లేచిపోగలడు ఆయన. అసలు ఆయనకు అనారోగ్యమే లేదు. మహాభారత యుద్ధంలో రవ్వంత కూడా భయపడని ఏకైక వీరుడు ఒక్క భీముడే అని వ్యాసుడు చెప్పాడు, తెలుగులో తిక్కన గారు చెప్పారు. నిజం నిజబలం, దాంతోపాటు మహామనోబలం, ఈ 2 బలములు కలిగిన వాడు ఆయన. మనోబలం ఎక్కువ ఆయనకి, శారీరక బలం ఉన్నది. అందుకే భీముడికి భయం లేదు, అనారోగ్యం లేదు, నిద్ర తక్కువ. ఎప్పుడు ఏ పనినే చేస్తాడు, కొండలు ఎక్కుతాడు దిగుతాడు. హిమాలయ పర్వతాల్లో ఏకంగా కుబేరుడి యక్ష సరస్సు దగ్గరికి కాలినడకన ఆ మంచులో వెళ్ళిపోయి 100 మందితో 1000 మందితో ఒక్కడు గదాయుద్ధం చేశాడండి ఆయన, చితకొండి పారేశాడు. అందువల్ల మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మంచి జీర్ణశక్తి కలిగినటువంటి వాడు అగస్త్యుడు. ఏది పురాణాల్లో ఋషులలో. అదే మానవుల్లోకి వస్తే ద్వాపరయుగంలో భీముడు, ఈ ఇద్దరు గొప్పవాళ్ళు అని మార్కండేయ పురాణంలో క్రోష్ఠుకి అనేవాడు ధర్మపక్షుల ద్వారా తెలుసుకుంటాడు. చాలా గొప్ప అద్భుతమైన కథ ఇది అన్నమాట. మార్కండేయ పురాణంలో ధర్మపక్షులు జైమినితో చెబుతాయి. ఋషులలో జీర్ణశక్తిలో అగస్త్యుడు నెంబర్ వన్. అదే ద్వాపరయుగంలో మానవుల్లో భీముడే అటువంటి వాడు. అసలు భీముడి జీవితంలో ఎప్పుడూ భయం లేదు, అజీర్ణశక్తి లేదు, నిద్రకి లొంగినవాడు కాదా అని చెప్పారు. అందువల్ల అగస్త్యుడు మొత్తం తినగానే కాళ్ళు మేకలో ఉన్న కొమ్ములు కూడా అరిగిపోయాయి. దాంతో యల్వలుడికి మండిపోయింది. ఓరి దుర్మార్గుడ, నా తమ్ముడిని ఏం చేసావన్నట్ట, ఒరే నీ సోదరుణ్ణి మేకగా మార్చి మాంసంగా వండి పెట్టి ఎంతోమందిని చంపావురా, ఆ పాప ఫలితం నీ తమ్ముడు అనుభవించాడు, వాడు నా కడుపులో పూర్తిగా జీర్ణమైపోయాడు, ఇక వాడు బయటకు వచ్చే అవకాశం లేదన్నట్ట. దాంతో వీడు పెద్ద రాక్షస రూపం ధరించి హుమ్మని మీదకు రాబోయాడు. మీదకు రాబోగా కమండలలో నీళ్లు తీసి ఆ వాతాపి సోదరుడైన యల్వలుడి మీద చల్లాడు. ఆయన చల్లడంతో యల్వలుడు ఢామ్ అనే శబ్దంతో కిందపడి చచ్చిపోయాడు. మళ్ళీ కిక్కురు మనకుండా చచ్చిపోయాడు. కేవలం కమండల జలంతో అతి భయంకరుడైన యల్వలుణ్ణి క్షణంలో చంపిన మహానుభావుడు. అప్పటినుంచి వాతాపి దమనుడు, యల్వల వైరి అనే పేర్లు ఆయనకు వచ్చాయి. ఇటువంటి దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేయాలంటే ఒక్క అగస్త్యుడి వల్లే అవుతుంది. ఎన్ని ఘనకార్యాలు మీకు ఇందాక చెప్పానే. వింధ్యపర్వతం గర్వం సర్వం ఖర్వం చేశాడు, సముద్ర జలం మొత్తం తాగాడు, వాతాపిని యల్వలుణ్ణి సంహరించాడు. అక్కడితో ఆగకుండా భూమండలమంతా కాలినడకన తీర్థయాత్రలు చేశాడు ఆయన. ఈ ప్రపంచంలో తీర్థయాత్రలు చేసిన వాళ్ళల్లో ఆ రోజుల్లో ఆయనే ప్రథముడు. కాశీ విడిచిపెట్టి వింధ్యపర్వతం దాటి దారి పొడుగుతో ఉన్న ఆలయాలు చూసుకుంటూ కొల్హాపురం చేరాడు. కొల్హాపురుని కరవీరపురం అంటారు ఆ రోజుల్లో, కరవీరపురం. అక్కడికి వచ్చి కరవీరపురంలో మహాలక్ష్మీ దేవతని జగన్మాతని అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రార్థించాడు ఆయన. తెలుగులో అయితే శ్రీనాథుడు కాశీఖండంలో అగస్త్యుడు చేసిన ప్రార్థన అందమైన పద్యాలుగా రాశాడు. కమలనయ్యన్న నీవు కళ్ళచోటు సరసంబు, నీవు లేని చోటు నిరసంబు, కంబు కంఠి నీవు కలవాడు కలవాడు, లేనివాడు నీవు లేనివాడు. అమ్మా లక్ష్మీమాత పద్మాక్షి, నువ్వెక్కడుంటే అక్కడ ఆనందం ఉంటుంది. సరసము అంటే ఆనందముతో కూడిన స్థలం, రసము అంటే ఆనందం, సరసము అంటే రసముతో కూడినది. అనగా బాగా డబ్బుంటే ధర్మబద్ధంగా డబ్బు సంపాదిస్తే ఆనందంగా ఉంటాం. మళ్ళీ డబ్బు కూడా ధర్మబద్ధంగా సంపాదించాలి. పాపిష్టి సొమ్ము ఉంటే నిద్ర పట్టదండో, ఎవడో చెత్తుకుపోతాడో, ఏ ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువ పడుతుందో అనే బెంగతో వాడికి నిద్ర ఏం పడుతుంది. చాలామంది టెన్షన్, పెరగకపోతే టెన్షను, పెరిగితే ఇది ఎలా ఎగ్గొడదాం ఐటీ. దానికోసం మళ్ళీ పక్కవాడి దగ్గర నుంచి నాకు ఈ సంవత్సరం పెన్షన్ పెరిగింది అంటే పెరిగినప్పుళ్ళండి, కొన్ని చోట్ల ఉన్న పెన్షనే తీసేస్తున్నారు, అది వేరే విషయం. పెన్షన్ బాగా పెరిగితే ఇప్పుడు ఈ పెన్షన్ మీద నేను ట్యాక్స్ ఎలా ఎగ్గొట్టాలి. అప్పుడు ఏం చేస్తారు, పద్మాకర్ గారు మీ ఇంట్లో అద్దెకుంటున్నట్టుగా ఒక లెటర్ ఇవ్వండి అనడం, ఇలాంటి వాడిని పట్టుకోవడం, అద్దె ఇంట్లో ఉన్నట్టుగా ఒక లెటర్ తీసుకెళ్ళడం, కొంత ఏదో ట్యాక్స్ తగ్గించుకోవడం, ఏదో ప్రయత్నం చేస్తూ ఉంటాయి. తప్పదు కదా, మానవుడు అనగా డబ్బు సంపాదించడం అదేం తప్పు అని నేను అన్నాను, ఒప్పు అని అన్నాం. ఏ తప్పు ఏదో ఒప్పు నాకేం తెలియట్లేదు కనుక. కాబట్టి డబ్బు ఉంటే ఒక బాధ, లేకపోతే ఒక బాధ. అదే ఈ బాధ లేని గవర్నమెంట్ దగ్గర నుంచి ధర్మబద్ధంగా మనకి ఏదో వచ్చేసింది అనుకోండి, అప్పుడు ఆ ఇంట్లో ఆనందంగా బతుకుతాం. కాబట్టి ధర్మబద్ధమైన సంపద ఉన్న చోట ఆనందం ఉంటుంది. అమ్మా నీవు ఉన్న చోట ఆనందం ఉంటుంది, నీవు లేని చోటు నీరసంబు, నువ్వు లేకపోతే అక్కడ ఏం దుఃఖం తప్ప ఆనందం ఉండదుగా. డబ్బు లేకపోతే ఎంత బాధపడ్డారో కొంతమందికి తెలుస్తుంది. ఇల్లు లేక అద్దె ఇల్లు వాడేమో ఖాళీ చేయమంటూ ఉంటే నెల నెల అద్దె కట్టలేక మళ్ళీ ఆ అద్దె ఇంట్లో నీళ్లు గారిపోతుంటే బాగు చేయమంటే నీకు ఇష్టమైతే ఉండవాయి లేకపోతే పో అంటాడు వాడు. ఒక కొంప ఉండేది, ఆ కొంపలోకి ఎప్పుడు నీరు గారుతూ ఉండేది. ఏమండి పెంకులు కాస్త తిరగేయించండి అంటే అందులో ఉన్నటువంటి అద్దె కొన్నటువంటి వాళ్ళు, వాడు నేను హౌస్ ఓనర్ని, నీకు ఇష్టమైతే ఉండు లేకపోతే పో, ఏది వర్షం కురుస్తుంటే పోవాలట బయటికి. అలా అంటాడు. ఆ తర్వాత ఫీజులు కట్టుకోలేక, ఇష్టమైనవి చదవలేక, అలో లక్షణ అంటూ ఆకలి వేస్తే అన్నం లేక, మంచి మంచినీళ్ళు లేక, ఎంత ఇబ్బంది పడిపోయిన వాళ్ళు ఉన్నారో ఈ భూమండలంలో. కాబట్టి డబ్బు లేకపోతే అక్కడ రసం ఉండదు, నీరసం ఉంటుంది. నిర్రు రసము నీరసము అంటే రసము లేని చోటు, ఆనందం లేని చోటు అవుతుంది. సులభంగా చెప్పాడు ఆయన, అమ్మా లక్ష్మి నీవు ఉంటే ఆనందం, నీవు లేకపోతే దుఃఖం. ఇంకా కలవాడు అంటే ఎవడు, కంబు కంటి నీవు కలవాడు, కలవాడు కలవాడు అనగా ఉన్నవాడు. ఉన్నవాడని ఎవరిని అంటాం, డబ్బు ఉన్నవాడిని. డబ్బు ఎవరి దగ్గర ఉంటే వాడు ఉన్నవాడు రా అన్నాం. మీరందరినీ కూడా ఉన్నవాడండి బాగా అంటున్నారా, ఇంతకీ ఉన్నవాడంటే అర్థం ఏంటి, లక్ష్మీదేవి ఉన్నవాడు అని అర్థం. లేనివాడు నీవు లేనివాడు. ఎవడు లేనివాడు అంటే లక్ష్మి లేనివాడు. వ్యవహారంలో లక్ష్మి అనం కదా మనం, బాగా డబ్బు ఉంటే వాడు ఉన్నవాడు అండో వీడు లేనివాడు అండో అంటాం. ఈ పదమే ఆయన పద్య రూపంలో అందంగా అందించాడు. కంబు కంటి నీవు కలవాడు, కలవాడు లేనివాడు నీవు లేనివాడు. ఇలా అద్భుతమైన అనువాదము చేశాడు. ప్రాతర్నమామి కమలే కమలాయతాక్షి, క్షీరోదజే కమల కోమల గర్భగౌరి, లక్ష్మి ప్రసీద సతతం నమతాం శరణ్యే. ఇవి మూల శ్లోకాలు. ఈ మూల శ్లోకాలు తెలుగులో చాలా అద్భుతంగా శ్రీనాథుడు అనువాదం చేశాడు. ఈ విధంగా కొల్హాపురం వెళ్ళి కరవీరపురం వెళ్ళి లక్ష్మీదేవిని స్తుతిస్తే అప్పుడు లక్ష్మీదేవి ఏమన్నది, ఏం భయపడకు, కాశీ విడిచిపెట్టినా నువ్వు దక్షారామం వెళ్ళు, ఆ దక్షారామంలో భీమేశ్వర దర్శనం చేసుకో, ఆ తర్వాత తుల్యభాగా నది అని ఉంటుంది, ఆ తుల్యభాగా తీరంలో ఈక్షణ ముక్తేశ్వరుడు ఉంటారు, అంటే కాకినాడ దగ్గర పెదపూడి అని ఉంది, ఆ పెదపూడి దగ్గర ఉంటుందన్నమాట, చక్కని ఊరు ఈక్షణ ముక్తేశ్వర ఆలయం, అది అద్భుతమైన ఆలయం. అక్కడ కూడా నేను ఉపన్యాసం చెప్పాను, అక్కడ గోదావరి తుల్యభాగా అనే పేరుతో ప్రవహిస్తూ ఉంటుంది, అక్కడికి వెళ్ళు. అనంతరం స్వామి వల కుమారస్వామి ఉండే కొండకు వెళ్ళు, అక్కడ కుమారస్వామి ద్వారా శివుడి యొక్క చరిత్ర కాశీ మహిమ తెలుసుకో, నీ పేరు జగత్ ప్రసిద్ధికి ఎక్కుతుంది, నీవు ఎంతోమందిని ఉద్ధరిస్తావు అని వరం ఇచ్చింది. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకున్నాడు. ఇక్కడుంది అసలు స్పెషల్. అగస్త్యుడితోటి లక్ష్మీదేవి ఏమందో తెలుసా, నాయన ఇప్పుడు 28వ ద్వాపరయుగం వస్తోంది, ఆ ద్వాపరయుగంలో వ్యాసుడు అనేవాడు కృష్ణద్వైపాయనుడు, సత్యవతీదేవికి పరాశరుడికి జన్మించినటువంటి విష్ణుస్వరూపుడు కృష్ణద్వైపాయనుడు అనేవాడు 28వ వ్యాసుడు అవుతాడు. ఆ తర్వాత మళ్ళీ 29వ ద్వాపరయుగంలో నువ్వే వ్యాసుడివవుతావు, అప్పుడు నువ్వు పురాణములు చెబుతావు అని వరం ఇచ్చింది. ఇది కాశీఖండంలో స్కాంద పురాణంలో ఉంటుంది. ఇప్పుడున్న వ్యాసుడు కృష్ణద్వైపాయనుడు, నెక్స్ట్ వ్యాసుడు ఎవరనుకుంటున్నారు, అగస్త్యుడు. ఇంత తపస్సు చేయటం వల్ల అగస్త్యుడు ఈ కలియుగం అయిపోయాక మళ్ళీ కృతయుగం ప్రారంభమైనప్పుడు, మళ్ళీ త్రేతాయుగం ద్వాపరయుగం వచ్చినప్పుడు ఆయన వ్యాసుడిగా పుడతాడు. అప్పుడు పురాణములు రచిస్తాడు, విరచిస్తాడు. ఆ సమయంలో ఆయనకు అంత శక్తి ఇచ్చారు కాబట్టి ఎక్కువ కాలం తీర్థయాత్రలు చేస్తే, ఉపాసనలు చేస్తే ఏదో ఒక జన్మలో వ్యాసుడైనా అవుతాడు, లేదా ఆంజనేయుడిగా పుట్టచ్చు, లేదా బ్రహ్మగా వెళ్ళచ్చు. ఇప్పుడు ఆంజనేయుడు ఉన్నాడు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఆంజనేయుడు, రేపు రాబోయే నవమ బ్రహ్మ. నన్ను కూడా బ్రహ్మ పదవి పొందుతావా అని అడిగాడండి ఆంజనేయ స్వామి వారు. మన ఇద్దరం షేర్ చేసుకుందామంటే స్వామి వద్దు, నాకు నీ సేవ ఇయ్యి, నన్ను వైకుంఠానికి పంపియన్నాను, లేకపోతే నేను కూడా ఆంజనేయుడితో పాటు బ్రహ్మ పదవి పుచ్చుకునేవాడు, వద్దన్న, బ్రహ్మ పదవి కంటే వైకుంఠమే బాగుందన్న. వైకుంఠం వెళ్ళడం పెద్ద కష్టం ఏం కాదు, హాయిగా పురాణములు వినండి, ఇలాంటి మహాత్ముల చరిత్ర వినండి, ఇవన్నిటికంటే కూడా ఈ జన్మలోనే వైకుంఠం పొందడానికి సులభోపాయం గుడి బడి టీములో చేరండి. గుడిని శుభ్రం చేసి ఆ గుడినే బడిగా మార్చి ధర్మాన్ని బోధిస్తే ఖచ్చితంగా ఈ జన్మలో అయినా ముక్తి వస్తుంది, లేదా ఉత్తమ జన్మ వస్తుంది, ఆ ఉత్తమ జన్మతో ముక్తి వస్తుంది. ముక్తి రావడానికి ఇంతకంటే సులభోపాయం మరొకటి లేదు. ఎందుకు వచ్చిన పదవులు మనకి ఇవి, ఎన్ని పదవులు వచ్చినా, ఎన్ని అగస్త్యుడిగా మారినా వ్యాసుడిగా మారినా మళ్ళీ చివరికి అల్టిమేట్గా మనకి లక్ష్యం ఏమిటి, చిట్ట చివరి లక్ష్యం ముక్తి పొందడం. ముక్తి పొందాలంటే ఆలయాలు శుభ్రం చేయటమే, పురాణములు వినడమే. కృతాదౌ బహవో ధర్మా కలవు ధర్మస్తు కేవలం పురాణ శ్రవణాదన్యో విద్యతే నాపురో నృణాం. ఈ కలియుగంలో మానవులు తరించడానికి పురాణము వినడము తప్ప మరొక ధర్మము లేదన్నాడు వ్యాసుడే. కృతయుగంలో త్రేతాయుగంలో ద్వాపర యుగంలో మానవులు తరించాలంటే యజ్ఞాలు చేయవలసి వచ్చేది, ఉపాసనలు చేయవలసి వచ్చేది, తపస్సులు చేయవలసి వచ్చేది, ఉపవాసాలు ఉండవలసి వచ్చేది, దాన ధర్మాలు ఎన్నో చేయవలసి వచ్చేది. ఇన్ని కష్టాలు కలియుగంలో లేవట. కలవు ధర్మస్తు కేవలం. కలియుగంలో ఒకటే ధర్మం, పురాణ శ్రవణాత్, పురాణము వినడము కంటే అపరహ ధర్మ న విద్యతే, మరొక ధర్మము లేదు. మీరెంత అదృష్టవంతులండి, కలియుగంలో 2 గంటలో గంటన్నర పురాణం వింటే ఈ మాత్రానికే మీరు తరిస్తారు. ఇదే కృతయుగంలో 1000 సంవత్సరాలు తపస్సు చేయవలసి వచ్చేది. అందువల్ల కలియుగంలో మీరు తరించాలంటే ఇంతకంటే వేరే మార్గం లేదు, ఈ మార్గాన్ని అవలంబించండి. ఆ విధంగా అగస్త్యుడు ఇన్ని తీర్థయాత్రలు చేసి మనల్ని అనుగ్రహించాడు. ఆయన చరిత్ర మిమ్మల్ని రక్షిస్తుంది. రేపటి నుంచి పెద్ద కార్యక్రమం పెట్టారు. ఈ బెంగళూరు వాళ్ళకి చాలా భక్తి ఎక్కువ. గురు సన్నిధి చక్కని ఒక భవనం మకం ఏర్పాటు చేశారు. దానికి కొంచెం ఎక్స్టెన్షన్ కూడా చేయాలనుకుంటున్నాం. మంచి దాని ముందున్న మిగతా స్థలం కూడా తీసుకుని పొడవైన ఒక ఉపన్యాస వేదిక, కళ్యాణ మండపం, ఇవన్నీ ఏర్పాటు చేయాలంటే ఇక్కడ మీ అందరూ గుడిబడి టీం వాళ్ళు చేయగలరు నా నమ్మకం. మీకు నాయకుడిగా సుబ్రహ్మణ్యం గారు చాలా అద్భుతంగా ముందుండి నడిపిస్తూ ఉంటారు. మీకు గురుభక్తి ఉన్నది. సుబ్రహ్మణ్యం గారు ఒకప్పుడు విప్రులను నడిపించారు, ఇప్పుడు విప్రులను నడిపిస్తున్నారు. ఆనాడు విప్రోభిషించే శివం, ఇప్పుడు విప్రహ అభిషించే శివం అన్నట్టుగా ఉన్నారు ఆయన. సందేహం లేకుండా అనేక కార్యక్రమాలు చేస్తారు. రేపటి సమయం అన్నీ కూడా మళ్ళొక్కసారి మీరు చెప్పేస్తే ఈ పూట వీళ్ళందరికీ ఆశీర్వచనాలు ఇచ్చి మనందరం కూడా విశ్రాంతి తీసుకుందాం. 2 రోజులు ఉపన్యాసము, 3 రోజులు అవధానం. ఆదివారం 10 దాటితే ఇంకేముండదు, 8:30 to 10 అవధానం అయిపోతుంది ధారణ. ఇంకా తర్వాత సన్మానం, సన్మానం అయిన తర్వాత బహుమానం, అవి అయిన తర్వాత ప్రయాణం.
శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. ముందుగా గురువుగారికి వచ్చిన అసౌకర్యం గురించి చింతిస్తున్నాం. అది దాని మీద వర్క్ చేసి రేపు శతావధానం మొదలవుతుంది. అదే నేను ముందు వివరించినట్టు 28, 29, 30 ఈ 3 రోజులు కూడా చాలా దివ్యమైన రోజులు. నేను ముందే వివరించాను మీకు. ఇది 17వ శతావధానం జరుగుతోంది. అందున త్రిభాషా శతావధానం, అంటే తెలుగు, హిందీ, సంస్కృత భాషల్లో జరుగుతుంది. మనకి 60 మంది ప్రత్యేకులు వస్తున్నారు. అందులో మహామహావాళ్ళు ఉన్నారు. అందులో మేమందరూ మేము పార్టిసిపేట్ చేద్దాం, ముందు సమస్య దత్తపద అనుకున్నాం, కానీ మహామహాలందరూ వచ్చారు. అందులో కొంతమంది ఈ ముందు వరుసల్లో ఆసీనులై ఉన్నారు. అందుకని మాకందరికీ అవకాశం కొంతమందికి వచ్చినా కొంతమందికి రాలేకపోయింది. ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే అంతటి దివ్యంగా జరుగుతుంది రేపు కార్యక్రమం. అది బెంగళూరులో. ఇది 3వ శతావధానం ఈ సంవత్సరంలో. దీని తర్వాత గురువుగారు కార్యక్రమాలు చెప్పారు. కర్నూలులో ఇంకో శతావధానం, తర్వాత వేరే చోట కూడా ఇంకో శతావధానం ఉంది. 1 ఏడాదిలో 5